నీతో దేవుడు తన మాట ఇస్తున్నాడు. ఆ మాటను ఒకసారి మనం చూసుకుందాం. ద ప్రామిస్ ఫర్ దిస్ వీక్, ఈ వారం కొరకైనటువంటి దేవుని యొక్క మాట, యెషయా గ్రంథము 62:11. Isaiah 62:11. ఆలకించుడి భూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపచేసి ఉన్నాడు, ఇదిగో రక్షణని యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సీయోను కుమార్తెకు తెలియచేయండి. మీ పక్కనున్న సీయోను కుమార్తెలు మీతో, ఆయన మీతో చెప్తున్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట వినండి. ఏంటట, ఆలకించండి అంటే వినండి. భూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటించేస్తున్నాడు, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. రక్షణ, బహుమానము, జీతము, ఈ పదాలు మనకు ఎలా ఉంటాయంటే, ఏదో బహుమానం అనగానే అది, రక్షణ అనగానే మనం అనుకునే సాల్వేషన్ కాదు. దేవుని దగ్గర నీకు అవసరతలు ఏమై ఉన్నాయో ఆ అవసరతలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఆయన చూచుచున్నవాడు అని మనం అర్థం చేసుకుందాం. ప్రతిసారి ఆయన నీకు ఏది ఇస్తే, ఏది నీ చేతిలో ఉంచితే, ఏది నీ కుటుంబానికి పంపితే, ఏది నీ ఉద్యోగంలో పెడితే, ఏది నువ్వు ఎదురు చూస్తున్న దానికి ఇస్తే, ఆ ప్రత్యేకమైనది నీకు రక్షణ. అంతేగాని నువ్వు కోరుకున్నదల్లా నీకు ఇస్తానని దేవుని వాగ్దానం ఎక్కడా లేదు. నీ కోరికను సఫలపరుస్తానలే, అంటే ఆయన నువ్వు ఆయన ప్రకారము కోరుకునే దాన్ని నీకు ఇస్తాడు తప్ప నీ ఇష్టానుసారమైన విషయాలను బట్టి కాదు. అందుకనే చాలా విషయాలు మనం దేవుని దగ్గర జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇదిగో రక్షణ నీ యొద్దకు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు గురించినటువంటి ప్రవచనం, అట్ ద సేమ్ టైం వాగ్దానం. అది నెరవేరిపోయింది అని చెప్పిన మాట మనతో నెరవేరడానికి చెప్తున్నటువంటి మాట. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడు. ఏంటి, మర్చిపోయాను, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉంది. గిఫ్ట్ అంటే కొంతమంది తల్లిదండ్రులు తెలిసి పిల్లలకి ఏది ఇస్తే వాళ్ళు సంతోషిస్తారో అది బహుమానం. ఇది అది కాదు, ఇది నీకు ఏది ఇస్తే నీకు క్షేమమో, ఏది నీ చేత ఉంచితే, నీ నోట ఉంచితే, నీ శరీరానికి ఉంచితే, నీ కుటుంబానికి ఉంచితే అది నీకు ఆత్మీయమైన గొప్ప క్షేమాన్ని ఇవ్వగలదో దానిని నీకు ఇస్తానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. మూడవదిగా ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వస్తున్నాడు. ఏంటి ఆ జీతం? ఏంటి ఆ జీతము? నీ కష్టపడిన దానికి ప్రతిఫలం, నువ్వు ఎదురు చూస్తున్న దానికి ఒక నిరీక్షణ, నువ్వు ఆలోచిస్తున్న దానికి ఒక ప్రతిరూపం. నువ్వు ఏదైతే ఇది నాకు వస్తుంది అని నువ్వు ఆశ కలిగి ఉన్నావో దానికన్నా ఉత్తమమైనది యెహోవా ఇచ్చినది నీ దగ్గరికి తీసుకొస్తాడు. ఆ పర్ఫెక్ట్, ఆ జీతం అంటే నువ్వు ఎంతైతే ఇస్తున్నావో, ఎంతైతే పడుతున్నావో, ఎంతైతే ఎదురు చూస్తున్నావో, ఎంతైతే నలుగుతున్నావో దానికి తగిన మోతాదులో నీ దగ్గరికి తీసుకుని వచ్చి నిన్ను సంతోషపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఇచ్చేటువంటి జీతాన్ని ఆయన తీసుకుని వచ్చి నీకు ఇచ్చి నిన్ను సంతోషింపచేస్తానంటున్నాడు. అందుకది సీయోను కుమార్తెలకు తెలియచేయుడి, చెప్పండి అని అంటున్నాడు. ఏమిటి ఆయన చెప్పేటువంటి విషయం ఏంటి అని అంటే, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఆయన ద్వారా చెప్పబడే విషయాలు ఏవి కూడా మాట తప్పనివి. ఆయన ఎప్పుడు కూడా మాట తప్పడు, నీకు ఖచ్చితంగా ఇస్తాడు, కరెక్ట్గా ఇస్తాడు. మనం కొన్నిసార్లు నేను ఇస్తానని చెప్పండి అని అంటే మనకు వచ్చే రెండో ప్రశ్న ఏంటి, ఎప్పుడు ఎప్పుడు అన్నది. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి వాగ్దానం నీకు ఎలా ఉంటుందంటే, ఎప్పుడు అని నువ్వు ఆఖరి నిరీక్షణ ఎప్పుడైతే నువ్వు కోల్పోతావు ఆ టైంలో నీ దగ్గర తెచ్చిస్తాడు. అంతవరకు నువ్వు ఎదురు చూడాల్సిందే. ఆయన నీ జీతాన్ని నీ దగ్గర తెచ్చిస్తున్నాడు. నువ్వు ఆయన కొరకు పడుతున్న ప్రయాస ఏది విషయాల్లో వ్యర్థం చేయడు, నిశ్చయంగా నీ దగ్గరికి ఇస్తాడు. నీ పక్క వాళ్ళకి చెప్పండి, దేవుని రక్షణ నీ దగ్గరకు వస్తుంది, ఆయన బహుమానం తీసుకొస్తున్నాడు, ఆయన జీతం పట్టుకొస్తున్నాడు, నిన్ను సిగ్గుపరచడు, నీ ముఖములపై ఆనందం ఉంటుంది, నిత్యానందం నీ తలల మీద ఉంటుంది, సంతోషాన్ని అనుభవిస్తావు, దుఃఖపడద్దు, నీ కష్టానికి తగిన జీతం నువ్వు పొందుతావు. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. గమనించండి, ఈ ఆదివారపు విషయాలన్నింటిలో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ దేవుని యొక్క వాక్యములో కొత్త కొత్త విషయాలు మీకు ఆచరణ సాధ్యం కాని పద్ధతిలో చెప్పడం కుదరదు, కానీ నాకు అర్థమైన రీతిలో నేను అర్థం చేసుకున్న ప్రభువుని ఆ పరిపూర్ణతను మీరు కూడా తెలుసుకొని క్రీస్తుతో సంతోషించాలనేటువంటి ఆశతో ఈ వాక్యాన్ని ఒక సిరీస్ లాగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇట్స్ నాట్ ఎ సీరియల్ మెసేజ్. మీరు ఏ మెసేజ్ విన్నా దానిలో నుంచి నీకు కావాల్సినటువంటి వర్తమానం ఉంటుందనే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. రెండవదిగా, గడిచిన వారపు వర్తమానం విషయంలో అందరూ ఏమన్నారంటే స్పీడ్గా చెప్పారండి. నిజానికి నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఆ స్పీడ్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. అంతేగాని మీకు ఇంకా స్లోలో ఉన్నారు అని అంటే అది స్పీడా స్లో అన్నది మేబీ రెఫరెన్సెస్ ఎక్కువ అవటం వల్ల, నేను గబగబా చెప్పడం వల్ల. మరి ఇన్ని సంవత్సరాలు మీరు వింటున్నవి అవే, కాకపోతే ఆ పర్టిక్యులర్ కన్సెస్మెంట్ దగ్గరకు తీసుకుని వచ్చి అవి చెప్పేయటానికి ఆ ఒక్కరోజు కాకపోతే మరి రెండు మూడు సార్లకి మనం వివరణ ఇవ్వలేదు. ఎందుకంటే వారంకి ఒకసారి మన రకరకాల మైండ్లతో వస్తాం, అందుకని వాటిని వేగవంతంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ మరి రెండోసారి మీరు వినడం, మూడోసారి వినడానికి మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి అట్లా విన్నప్పుడు దాని తాలూకా పూర్తి స్థాయి విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. ఈరోజు మరికొంచెం లోపలికి వెళ్ళడానికి మనం ప్రయత్నించేద్దాం. యేసుక్రీస్తుతో సమాధానము ఎందుకు పడాలి అనే విషయం మనం విన్నాం. ఎందుకు ఆయన మన గురించి విమోచన క్రయధనముగా రక్తాన్ని అర్పించి ప్రాణాన్ని పెట్టి దేవుని దగ్గరకు తను వెళ్ళాడు కాబట్టి. యేసుతో మనము వెళ్ళకపోతే, యేసుతో సంబంధాన్ని కలిగి ఉండకపోతే, యేసుక్రీస్తుతో మనము సమాధానాన్ని గనక కలిగి ఉండకపోతే నీ జీవితంలో రెండు నష్టాలను మనం చూస్తాం. ఈరోజు ఇంకొక అడుగు లోపలికి తీసుకెళ్తాను. దయచేసి కొంచెం శ్రద్ధగా అటెంటివ్గా వినటానికి ప్రయత్నించండి. మనం నేర్చుకున్నటువంటి విషయం, యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని దగ్గరకు వెళ్ళటానికి ఒక మార్గం, ఆయన హిజ్ ద వే. అయితే ఈ వాక్యపు అంతంలో మీరు వినే ఆజ్ఞలోపు మనం నేర్చుకోవడానికి ముఖ్యమైన విషయం చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. ఒకడొచ్చి అన్నాడు, యేసు ప్రభుని చిక్కుపట్టడానికి ప్రధానమైన ఆజ్ఞ ఏంటి బాబు అని అడిగాడు. దేవుని ఆజ్ఞల గురించి మనకు తెలుసు, 10 ఆజ్ఞలు కదా అన్నప్పుడు ఆజ్ఞ ఏంటి అని అడిగాడు. యేసు ప్రభు వారు చెప్పిన ఆజ్ఞలు ఏంటో చూద్దాం.
అందుకు ఆయన 22:37 అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను,
నీ పూర్ణ హృదయముతోను,
నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను అనునది. ఇది ముఖ్యమైనదియు,
ముఖ్యమైనదియు,
మొదటిదియు ఆయన ఆజ్ఞ.
ఫస్ట్ ఆజ్ఞ ఎవరికి సంబంధించింది?
దేవునికి సంబంధించి.
గాడ్ అంటే మొదట రాతి పలక, రెండు రాతి పలకల్లో ఒక స్టోన్ గురించి చెప్పేశాడు. ఇప్పుడు రెండవ స్టోన్ గురించి మాట్లాడుతున్నాడు.
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే.
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను అను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమయ్యున్నవని అతనితో చెప్పాను. శోధించుచున్న వాడికి ప్రభు చాలా ప్రేమగా చక్కగా సమాధానం చెప్పేశాడు. ఆయన చెప్పిన సమాధానం రెండు ఆజ్ఞలు. మీకు ఈ రెండు ఆజ్ఞలు చిన్నప్పటి నుంచి తెలుసా తెలీదా? ఆడ ఒకడు ఉన్నాడు కదా, మత్తయి 19లో ఒకడు వస్తాడు, ధనవంతుడైనటువంటి వాడు వచ్చి ఏం చేస్తాడు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తానులే అన్నాడు. మనం కూడా చిన్నప్పటి నుంచి వింటున్నామా లేదా? అందరం వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఈరోజు ఈ రెండు ఆజ్ఞల్ని మనం చేస్తున్నామా లేదో తెలుసుకుందాం. ఎంతమంది చేస్తున్నారు ఈ రెండు ఆజ్ఞలు? మొదటిది ఏంటి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో. ఎవడు మరి యేసుప్రభు దగ్గరికి వచ్చాక ఇంకో దేవుడు మనం ఆరాధిస్తున్నాం ఏంటి? లేదు కదా, విగ్రహాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. కాబట్టి పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నావా, ఆరాధిస్తున్నావా? మాట్లాడరా, ఈ ఆజ్ఞ చేస్తున్నావా లేదా? నువ్వు చెయ్యకపోతే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావు, ఇంకంతే. ఈ రెండు బేసిక్ రక్తపు చుక్కల్లాంటివి, ఈ లేకపోతే పోయినట్టే. సో మొదటిది, ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ రెండు విషయాలు చెప్పిన వాళ్ళందరికీ కొన్ని కొన్ని అర్థమయ్యాయి, ఒకలాగా అర్థమయ్యాయి, నీకు ఇంకోలాగా అర్థమవుతున్నాయేమో. దానిలో నుంచి పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. యేసు ప్రభు మనకి ఈ భూమి మీద రెండు ప్రత్యేకమైన విషయాలకు ఉపయోగపడతాడు. మొదటిది ఏంటంటే మన పాపాలను క్షమించి, శ్రద్ధగా వినండి, చాలామందికి యేసేంటి, తండ్రి ఏంటి, పరిశుద్ధాత్మ ఏంటి, ఈ పెద్ద గందరగోళంలోకి వినేది వింటే చెవులు తెరుచుకుని వింటే అర్థమవుద్ది. ఎనం నీకు నచ్చిందంతా ఆలోచిస్తూ ఉంటే నీకు అర్థం కాదు. మొదటి తండ్రి దగ్గరకు, మొదటిది నీ పాపాలను క్షమించడానికి, రెండు అంటే దానిలోనే తండ్రితో సంబంధాన్ని కలిగి ఉంచడానికి యేసుక్రీస్తు ఉపయోగపడతాడు. నెంబర్ 1 పాపాలు క్షమించడానికి, ప్లస్ తండ్రితో సంబంధం కలిగి ఉండడానికి నీకు నడిపింపుని ఇస్తాడు. ఎందుకంటే మనము నిజమైన క్షమాపణ పొందినప్పుడు దేవునితో అంటే యేసుతో, నిజంగా నా పాపాలు యేసుక్రీస్తు రక్తము ద్వారా, బాప్తిస్మము ద్వారా, ఆయన ద్వారా నేను క్షమించబడ్డాననే విషయం నీకు తెలిస్తేనే నీ రక్షణ మూలం. అంతేగాని ఏదో యేసుప్రభు నమ్మేసుకున్నాం పర్వాలేదంటే కుదరదు. అందుకే ఎవడు రక్షణ వాడికి ఎందుకు? మీ అమ్మ నాన్న క్రిస్టియన్ అయితే నీవు క్రిస్టియన్ అవో, నువ్వు చల్లవు, నీ క్రిస్టియానిటీ చల్లదు. నీవు నీ పాపాల విషయంలో యేసుక్రీస్తు చనిపోయిన రీతిగా, యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా పాపములన్నిటినీ క్షమించబడిన అనుభవం రీతిగా నువ్వు ఒప్పుకుంటే తప్ప నీ క్రైస్తవ్యము వ్యాలిడిటీ కాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కూడా దట్ ఇస్ వేస్ట్ ఆఫ్ థింగ్, ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోండి. మొదటిది. రెండవది ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రేమను అనుభవించడానికి, దైవికమైనటువంటి నిజమైనటువంటి ప్రేమ దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని యొక్క ప్రేమను పొందుకోవటానికి యేసుప్రభు ఉపయోగపడతాడు. మొదటిదేంటి? నా పాపాలు క్షమించి నన్ను దేవునితో సంబంధం కలిగిస్తుంది. రెండో విషయం ఏంటి? దైవికమైన ప్రేమను నేను అనుభవించి, దేవుని యొక్క ప్రేమను నేను చూచి, నేను దేవుని ప్రేమను పంచేలాగా చేస్తుంది. ఇది క్రైస్తవ్యం. యేసు ప్రభు రెండింటికి ఉపయోగపడతాడు. నిజానికి ఈ రెండింటిలో మనందరం ఈ రెండు ఉపయోగించుకుంటున్నామా ఒకటేనా? ఇంకొంచెం క్లారిటీ చెప్పాలి, మరి కొంచెం అర్థమయ్యేలా చెప్పు. మొదటిది, నా పాపాలు యేసుక్రీస్తు ఎలా క్షమించాలి? బాప్తిజం ద్వారా. బాప్తిజం అంటే ఏంటి? నా నోటితో ఒప్పుకొని హృదయం మంది అంగీకరించి ఆయన ఆజ్ఞకు లోబడడం. బాప్తిజం నిన్ను పరలోకం తీసుకెళ్దో. బాప్తిజం అనేది ఆయన మాటను నేను ఒప్పుకున్నాను, ఆయన చెప్పిన పని నేను చేశాను, ఆయన మాట ప్రకారం జీవిస్తానని నేను తీర్మానం చేసుకున్నాను అని నువ్వు చేసే బాహ్య రుజువు బాప్తిజం. సో బాప్తిజం ద్వారా లోకపాపము యేసు మీదకి వెళ్ళినట్లు నీవు ఆయనలో బాప్తిజం తీసుకుంటే లోకపాపములన్నీ యేసుక్రీస్తులోనికి వెళ్ళి బాప్తిజం తీసుకుని దేవుని గొర్రెపిల్లగా మారి సిలువు రక్తం మీదకి సిలువు మీదకి వెళ్ళి రక్తం చిందించడం ద్వారా పాపమును క్షమించబడ్డాయి. అంత పని నేను బాప్తిజం తీసుకుంటే జరుగుద్దు. అందుకే బాప్టిజం ఎప్పుడు ఆలస్యం చేయకండి. బాప్టిజానికి క్లాసులు తీసుకుని బాగా ఏదో ప్రిపరేషన్ క్లాసులు అంటావేవో అవన్నీ అయిపోయిన తర్వాత క్షమాపణ అనుభవాలు ఒప్పేసుకున్న తర్వాత ఆ డీకన్ బోర్డు ముందు వెళ్ళి నువ్వు ప్రామిసులు అన్నీ చెప్పేసిన తర్వాత అప్పుడు నేను ముంచుతాను అంటే ఈలోపు చస్తే నువ్వు అందరూ కలిపి లెక్క చెప్పాల్సి ఉంటుంది. జాగ్రత్త. సో వెంటనే మనం బాప్టిజానికి ఆలోచించగలం. యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించుతాం. సెకండ్ థింగ్ ఏంటంటే, దేవుని ప్రేమను నేను అనుభవించగలను. యేసుక్రీస్తుని తెలుసుకోవటం ద్వారా దేవుని ప్రేమను నేను తెలుసుకుంటాను. తెలుసుకున్న తర్వాత నిజమైన దేవుని ప్రేమను అనుభవిస్తాను. దేవుడు నాతో మాట్లాడే ప్రేమ నాకు తెలుస్తుంది. నేను దేవుని ప్రేమను పంచగలుగుతాను. అందుకు సువార్త చెప్తాం. నేను దేవుని ప్రేమ తెలుసుకున్నాను కాబట్టి మీరు కూడా తెలుసుకుంటారని చెప్పేది శుభవార్త. ఇప్పుడు ఈ మూడు తెలియదు ఎవరికి. అసలు మొదట అనుభవం లేదు, మారు మనస్సుకు తగిన రక్షణ అనుభవం లేదు. యేసుప్రభు నమ్మేసుకున్నారు, వ్యాన్లు ఎక్కిపోయి దండయాత్రలు చేసే వాళ్ళందరినీ చూసుకోండి, ఎవరికీ క్రీస్తు సంబంధించిన పరిస్థితులు ఉండవు. ఈరోజు నేను చాలామంది క్రిస్టియన్ లీడర్షిప్లో ఉన్నవాళ్ళు చూస్తున్నాను. విశ్వాసంతో నాయకుడేమో భారంగానే ఉంటారు, బ్యావర్స్ బ్యాచ్ అంతా అక్కడ కూర్చుని, ఈ క్రిస్టియన్ బ్యాచే మళ్ళీ అంతా బ్యావర్స్ బ్యాచ్, అక్కడ నిలబడి వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ జరుగుతున్న దానికి వాళ్ళకి ఏ సంబంధం? బడ్డీ కొట్టు దగ్గర, అలా దుకాణం దగ్గర, అలా మార్కెట్లోనో, ఈ అందరూ ఏమంటే ట్రాచే పంచిపెడుతున్నారంట. అందరూ నవ్వుకుని ఏకైకలు, పక్కపక్కలు సరదాలు, తిండ్లు, ఆనందాలు. ఏంటి అని అంటే భలే జరిగింది బావా సువార్త. నిజమైన క్రీస్తు నీ సంతోషానికి సువార్త. అదే పనికి మాలిన వారిని కూర్చుకొని అదే పదం అనమాట. ఈ పనికి మాలిన వాళ్ళు కూడా సువార్త చెప్పడానికి పరిగెడతా ఉంటారు. నిజమైన క్రీస్తుని అనుభవించేవాడు వాడు సువార్త ప్రకటించడానికి బదులు వాడే సువార్తగా మారిపోతాడు. హిల్ బికమ్ ద గోస్పల్. వాడి జీవితంలో నువ్వు ఎతికి చూసిన దేవుడు తప్ప లోకం కనపడదు. లోక సంబంధమైన ఏ మచ్చ కనపడదు, డాగు, ముడత, కళంకం ఏది కనపడదు. నిజమైన ప్రభుని పట్టుకుని చూస్తే ఎంతమందిని చూపిస్తారు సువార్త రథయాత్రలో చూడండి వాళ్ళని, చెప్తారంతే. అంత లోకమంతా నిండిపోద్ది వాడి గెడ్డం ఒక ఫ్యాషన్, వాడి జుట్టు ఓ, మరి వాడి బట్టలు చెప్పక్కర్లేదు. ఈ లోకంలో ఉన్న అన్నిటికన్నా విచిత్రమైన వేషధారణలు. క్రీస్తుని ప్రేమను అనుభవించిన వాడు యేసుక్రీస్తు కొరకు తన శరీరం మీద అన్నిటి మీద సిలువ ముద్రలు కనిపించుకుంటాడు. త్యాగము కనపడుతుంది అతని జీవితంలో. అయితే ఆ పరిపూర్ణమైన మనస్సు మారినట్టు నిజంగా దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చిన వాడు అవుతాం. నిజానికి ఒకసారి చూద్దాం, ఎప్పుడు దేవుని పక్షంగా ఈ రకమైన క్రీస్తుని మనం అనుభవిస్తే మనకు ఒక విషయం జరుగుద్ది. యేసు ప్రభుత్వం మనకు రెండో లాభం. రోమపత్రిక 8:17, Romans 8:17.
మనము పిల్లలం అయితే,
మనము గనక పిల్లలం అయితే
వారసులము.
అమ్మో ఎవరికి?
దేవునికి.
చదువు.
అనగా దేవుని వారసులము.
అనగా అనగా ఎవరికి వారసులం?
దేవుని వారసులం.
నువ్వు గనక పిల్లోడు గాని పిల్లవు గాని అయితే, పిల్లలం అయితే, అయితే అన్నాడు అంటే పిల్లలం అని చెప్పేచ్చుగా, మనం పిల్లలం వారసులం అనొచ్చు కదా. అయితే అంటే నువ్వు నిజముగా దేవుని పక్షముగా ఆయన చేత కొనబడిన కనబడిన అనుభవంలోకి వస్తే పిల్లలం అయితే, Romans 8:17, మనందరం ఏమవుతాం ఇప్పుడు? వారసులము. ఇంకా
అనగా
అనగా
దేవుని వారసులము.
దేవుని యొక్క వారసులము.
క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు.
క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు.
ఆయనతో శ్రమ పడిన యెడల.
ఆయనతో శ్రమను గనక అనుభవిస్తే
క్రీస్తుతోడి వారసులము.
ఆయన ఆయనతో మనం వారసులము. రెండు, శ్రమ పడితే ఆయన తోటి వారసులం. తోటి వారసులం, ఆయనతో వారసత్వం సంపాదించుకోగలం దేవుని రాజ్యంలో. రెండు, ఆయన తోడి, ఆయన పక్కన, ఆయన ఆయన ఫ్రెండ్స్ లో మనం కూడా, లేక ఆయన అన్నదమ్ములుగా మనం కూడా చేరగలం. నిజమైన వారసత్వం విషయంలో శ్రమలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆయనతో పాటు శ్రమ పడిన ఎడల అనే పదం ఉందా? అంటే దేవుని గనక నువ్వు ఎరిగితే, నిజమైన దేవుని యొక్క ప్రేమను నువ్వు రుచి చూడాలి అని అంటే, ఆ ప్రేమ యొక్క సంపూర్ణత శ్రమలను సహించడానికి నిన్ను సిద్ధపరుస్తుంది. ఏ రకమైన శ్రమ అయినా నువ్వు ఓర్చుకునేలాగా చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో శ్రమ అనుభవించినా నువ్వు అసలు ఏమి పట్టించుకోకుండా దేవుని ప్రేమను విడిచిపోనివ్వకుండా చేస్తుంది. ఈరోజు చాలామంది శ్రమలు అధికంగా ఉన్నాయని దేవుని విడిచిపెట్టిన వాళ్ళు మీరు చూడలేదా? వాళ్ళకి ఏం అర్థం కాలేదు, దేవుని రక్షణ మూలము సరిగా తెలియలేదు, దేవుని యందు రక్షణ ఆనందం వారికి అర్థం కాలేదు, దేవుని ప్రేమ వాళ్ళు ఎరగలేదు, దేవునితో ఉన్న మహిమలో వారసత్వాన్ని వాళ్ళు పుణికిపుచ్చుకోలేదు. అందుకు దేవుని దూరం అవుతూ ఉంటారు. నేను ఒక బ్రదర్ని కలిసినప్పుడు ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు నా కోసం మీరు బాగా ప్రార్థన చేయాలి సార్ అన్నాడు. నాకు లేని అలవాటు అదే రా బాబు, నాకు అది తెలీదు. మీకోసం బలంగా ప్రార్థనలు, గట్టిగా ప్రార్థనలు, మీ ఏడు ప్రార్థనలు ఏం నాకు తెలియదు. నాకు ప్రార్థన చేయడం ఒకటే తెలుసు, అయినా నీకోసం ప్రార్థన అప్పుడప్పుడు చేస్తూ ఉంటానులే అని అంటే, ఏంటి చెప్పు అని అంటే, అతను చెప్పాడు, సార్ నా కష్టార్జితంలో 80% మందు షాపు కడతాను సార్ అన్నాడు. మందులు షాపా మందు షాపా అని అడిగాను. కొంతమంది మందులు కడుతుంటారు కదా అన్నాడు. మందు షాపే సార్ అన్నాడు. అంటే ఏం చేస్తుంటాడు, వ్యసనపరుడు. నేను మిగిలిన 20%లో 10% ఖచ్చితంగా దేవునికి ఇస్తాను, మిగిలిన 10% నేను ముగ్గురు కీపులు మెయింటైన్ చేస్తున్నానండి అన్నాడు. ఓరు నాయన ఎంత ఓపెన్గా చెప్పేస్తున్నావు నువ్వు, ఏంట్రా అని అడిగాను. అడిగితే వాడు అన్నాడు, నేను ఎంత నిజాయితీగా ఉన్నానో మీరు అర్థం చేసుకుంటారని చెప్తానన్న. అవునరా, నీ భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటంటే, ఆవిడ సంగతి నాకు తెలియదు సార్. అదే పట్టించుకోవా కుటుంబాన్ని, అస్సలు లేదు సార్. అయితే నీకోసం నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను అంటూ వాడు ఒక మాట అన్నాడు, 10% ఎందుకురా, మరి దేవుడికి ఇచ్చేస్తాడు సార్. దేవుడికి ఇచ్చేయాలి కదా సార్, నీతి నెరవేరుస్తున్నాడు బాధ్యత. సరే నువ్వు చర్చికి రెగ్యులర్గా వస్తావు సార్. అదేంటి సార్, నన్ను మీరు గుర్తుపట్టలేదా, చూడండి ఆ లాస్ట్లో కూర్చున్నది నేనే అని. రోజు కూర్చుంటాం నేను ఆమె అనేటట్టు కళ్ళు ముసిడు కనపడవు కదండి. ఎందుకు సార్, అందరూ చూస్తారు అందుకని వెళ్ళిపోతున్నాను సార్. రెగ్యులర్ చర్చికి వస్తాడు. తను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, వ్యసనం మానడం, పాపం మానడం, ఇవ్వడం మానడం, చచ్చి మానడం, ఆడు మారడం. నేను అది చెప్పింది, అది చెప్పనప్పుడు విపరీతంగా ప్రేమించాను అతన్ని. ఎవడో నాకు తెలియదు, చచ్చికొచ్చి కూర్చున్నాడు కాబట్టి. చెప్పిన తర్వాత ప్రేమించలేకపోతున్నాను. ఏంటి ఎంత బోధ చేస్తుంటే, ఎంత కష్టపడి నొప్పులు పడుతుంటే, వీడు మారడేంటి అసలు, వీడు మారడేంటి మొత్తానికి కాపు కాసి ప్రార్థన చేద్దామని చెప్పి నేనే బయటికి వెళ్ళి ఉంచున్నాను. అడుగు కోసం ముందు మీ మిస్సెస్ ఏది అని అంటే చూపించాడు. ఈవిడ మీ భార్య అని అంటే, అవును పాస్టర్ గారు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళవండి, మా మూడు చూసుకుని వెళ్ళేటోడికి ఇప్పుడు శనివారం కానీ ఇప్పుడు వెళ్తాను సార్. మానేయాలి కదరా, తప్పు కదరా అని అంటే, ఒకటే అన్నాడు, దట్ ఈస్ మై పర్సనల్ లైఫ్, మై స్పిరిచువల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, డోంట్ టచ్ మై పర్సనల్ లైఫ్ అన్నాడు. ఇక్కడ చాలామంది పాపం చేసే వాళ్ళందరి ఫీలింగ్ ఏంటి, వాడు ఒప్పుకున్నాడు మీరు ఒప్పుకోరు అంతే తేడా. మీరు మారండి అంటే మీరేమంటారు, మేము చచ్చుకొస్తున్నాం లేదు దాని సంగతి చూడు, మా మారడం నీకెందుకు, మారతాం మారకపోతాం, వెళ్తాం వెళ్ళపోతే పోతాం, నీకెందుకు నాకెందుకు చెప్పడం వరకే నా పని. అందుకే కదా మీరు పెద్ద పెద్ద సంఘాలకు ఎందుకు వెళ్తారు, ఎవడికి ఎవడో తెలియదు కాబట్టి. నాకంటే మీరు తక్కువ మంది కాబట్టి పిలిచాయి, ఏమ్మాయి ఏం చేస్తావు ఎందుకు అలా చేస్తావు తిడతాను. మీకు అక్కడ ఏముండవు కాబట్టి వెళ్ళిపోయి గుంపులో. నీ విశ్వాస జీవితంలో మారనితనము దేవుని విడిచిపెట్టని తనం చూసిన తర్వాత నాకు నిజంగా దేవుడు అతను ప్రేమిస్తున్నాడు అనిపించింది. తను అడిగాను, ప్రతిరోజు చెప్పాను నీకు చిన్న పని చెప్పమని దేవుడు చెప్పాడు, ఏమనుకోవద్దు, నువ్వు చెప్పుల దగ్గర కాపలా ఉండి టోకన్లు ఇవ్వాలట, కాబట్టి మరి నువ్వు ఉండాల్సిందే అని. అంటే అలాగే సార, చేస్తాను సార్ అన్నాడు. ఎందుకంటే అందరు వెళ్ళేంత వరకు ఆడ వెళ్ళడానికి అవ్వదు, ఆఖరి చొప్పు టోకన్ వస్తే కానీ అడివ్వడు కదా, అందుకనమాట డ్యూటీ చేస్తాను. ఆ డ్యూటీకి లాస్ట్ వరకు ఉంటున్నాడు, వెళ్ళిపోయాడు అని. ముందు మీ ఇంటికి వెళ్ళి తర్వాత ఆ ఇంటికి వెళ్ళాను, పెళ్లి చేసుకున్న భార్య దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత నీ సంగతులు చూసుకోను. స్లోగా తన జీవితంలో దేవుడు పనిచేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడు, నేను మారను, నేను మానను, నేను ఇలాగే ఉంటాను అనుకునే స్థానంలో నుంచి దేవుని వైపు చెవి ఒగ్గడం ప్రారంభిస్తే ఏదో పని వాక్యమో చేసుకుంటా వెళ్తుంది. అద్వితీయమైన కుమారుడిగా శ్రమను దుఃఖాల మధ్యలో ఉండేటువంటి పరిస్థితుల్లో దేవునితో సంబంధానికి గనక నువ్వు తెంచుకుంటే చాలా వాటికి దూరం అయిపోతావు. ఎక్కడ దొరుకుతుంది దేవునితో సంబంధం? సంఘములో. ఎక్కడ దొరుకుద్ది దేవుని మాట? సమాజంలో. ఎక్కడ నిలబడగలము ఎక్కువ సమయము? పరిస్థితులు వేరుగా ఉండొచ్చు కాక, చర్చ్ ఆ ప్రాంగణంలో. సో దేవునితో ఉన్న కనెక్షన్ని ఎప్పుడు తెంచుకోమని చెప్పేది సాతాను. మానే, చర్చ్కి వెళ్ళకు. రెండో ప్రశ్న తెలుసా, వెళ్ళి ఏం బాగుపడ్డావు నువ్వు, వెళ్ళి ఏం మారావు నువ్వు? వాళ్ళందరికీ అర్థమైందంటే వెళ్తే ఏమవ్వాలని, ఎక్కడ బైబిల్లో లేని విషయం వాళ్ళకి ఎలాగ అర్థమైపోయిందో నాకు అర్థం కట్టదు. పాస్టర్ నాకే తెలియలేదు అంటే, వెళ్ళారు మీరు మారలేదు, వెళ్ళారు మార్పు చెందరు, వెళ్ళారు ఇలాగే. అరే, వాళ్ళందరూ నిందారోపణ చేస్తున్నారు. వాస్తవం ఏంటంటే, వెళ్ళడం ద్వారా నీ జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలు, నిజమైన సంబంధానికి కొన్ని దారులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు విషయం వినండి, రోమా పత్రిక 12:18, రోమన్స్ 12:8.
సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో.
సఖ్యమైతే అంటే అవుద్ది, చేతనైనంత మట్టుకు అంటే చెయ్యగలిగినంత.
సమస్త మనుషులతో సమాధానముగా ఉండు.
అందరితో ఎలా ఉండాలి?
సమాధానముగా ఉండు.
సమస్త మనుషులతో ఎలా ఉండాలి?
సమాధానం.
అందరితో సమాధానంగా ఉండడం నిజంగా సాధ్యమేనా? నరేంద్ర మోడీకే సాధ్యం అవ్వలేదు. అందరికీ నేను మీ అందరికీ నేను పని ఉన్నాను, ఇప్పుడు పనులాగా లేడు, ఇప్పుడు అవ్వలేదు. చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు, సాధ్యమైనంత వరకు అందరితో, అందరితో అనే రోమ 12:18 జరుగుతుంది. అది జరగట్లేదు, చాలా కష్టమవుతుంది. నిజానికి చేతనైనంత మట్టుకు అని అంటే, నువ్వు సిన్సియర్గా సీరియస్గా ప్రయత్నం చేస్తే ఏదో సాధించుకోగలవని నీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం ట్రై చేయగలిగితే, అట్ ద ఎండ్ ట్రై చేయగలిగితే నువ్వు చేయగలుగుతావు. రెండో విషయం, రోమ పత్రిక 14:19.
కాబట్టి సమాధానమును,
సమాధానాన్ని,
పరస్పర క్షేమాభివృద్ధిని,
పరస్పరము క్షేమమును అభివృద్ధి కలిగించు వాటిని,
వాటినే
ఆసక్తిగా వెంటాడుదుము. ఆసక్తి ఏం చేయాలి? సమాధానాన్ని,
పరస్పర క్షేమాభివృద్ధి,
ఇద్దరికి క్షేమాన్ని అభివృద్ధిని కలిగించే వాటిని మనము అనుసరించాలి, లేక వెంటాడాలి. ఇక్కడ గట్టి గుర్తుపెట్టుకోండి, మొదటి విషయం ఏం చెప్తుంది వాక్యము, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని పక్షమైన దృష్టి, దేవుని దృష్టిలో మనుషులందరి దృష్టికి సమాధానమైందని ప్రయత్నించేద్దాం. రెండవది ఏంటి, పరస్పరము క్షేమాన్ని అభివృద్ధి కలిగి చేసే వాటిని ఆసక్తితో వెంబడించాలి. ఒక్క నిమిషం, భూమి మీద ఆఖరి రోజు ఏదైనా నీకుందంటే, నీ ఆఖరి రోజు నీకు ఎప్పుడని తెలుసా? లాస్ట్ నీకు తెలీదా? ఓకే, యేసుప్రభు ఎప్పుడు వచ్చేస్తాడో పని అదేం తెలుసా? మనకు తెలియని రెండు మర్మాలు ఉన్నాయి. ఏంటి? నీ రాకడా, నీ పోకడా, ఆయన రాకడా, ఈ రెండూ మనకు తెలియదు. భూమి మీద గనక నీవు సత్యమైనంత మట్టుకు అనే పదం దగ్గర దేవుని గనక, దేవునితో గనక సమాధాన పడకపోతే, మనుషులతో గనక సమాధాన పడకపోతే నువ్వు పరలోకం వెళ్ళవు. వాక్యం చెప్పే స్థాయిలో నువ్వు ఉన్నా, పాటలు పాడి ఆరాధన చేసినా, బైబిల్ కంటతో వచ్చేసినా, ఎన్నో విషయాల్లో నువ్వు చాలా క్వాలిఫైడ్ సర్టిఫైడ్ అయిపించినా, సమాధానము భూమి మీద ఒక్క మనిషితో నీకు లేకపోయినా నువ్వు పరలోకం వెళ్ళవు. ఓన్లీ ఈ భూమి మీద. ఇంకేదైనా గ్రహం మీదకి వెళ్ళి సమాధాన పడగలమా? దేవుడు నివాసయోగ్యంగా భూమిని మాత్రమే తయారు చేశాడు, నీకే గ్రహాంతర యాత్రకు అవదు. ఇప్పుడు భూమి మీద ప్రతి సమయంలో సమాధానము కలిగి ఉండడం సాధ్యమేనా? ఎన్ని సంవత్సరాలు బతుకుతావు తెలియదు, కానీ రేపు ఉందని ఆశతోనే కదా బ్యాంకులో పెట్టుబడి పెట్టావు. బతుకుతావు కొన్ని రోజులు, 70, 80, 90 వయసుని బట్టి అయితే, యాక్సిడెంట్లు ఏమి అవ్వకపోతే, భూకంపం రాకపోతే, లేకపోతే ఆయన రాకపోతే, ఏదో జరిగింది. సో బతికినంత కాలంలో నువ్వు అందరితో ఉండగలమా? మన లైఫ్ పీరియడ్లో, మన చుట్టూ, మన లోకంలో మనం చైనా వాడితో సమాధాన పడమని చెప్పట్లేదు, అది అది విదేశానికి సమస్య. నీ ఇంటి దగ్గర, నీ చుట్టుపక్కల, నీ శరీరం, ఇది చాలా కష్టం కదా. నిజానికి యేసు ప్రభువుతో ఉండాల్సినటువంటి ఆ విషయం ఒకసారి చూద్దామా. లోకసువార్త 17:77, ద ప్రొఫెసీ అండ్ ద ప్రామిస్. Luke 1:77.
మన దేవుని మహావాత్సల్యమును బట్టి,
Luke 1:77, మన దేవుని యొక్క మహావాత్సల్యమును బట్టి,
వారి పాపములను క్షమించుట వలన.
ఏంటి?
వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గాలను సిద్ధపరచుటకై,
ఆయన మార్గాలను సిద్ధపరచుటకై
నీవు ప్రభువునకు ముందుగా నడుతువు,
ప్రభువునకు ముందుగా నడుతువు,
మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు,
సమాధాన మార్గములోనికి నడిపించునట్లు. చాలు చాలు, మన పాదములను
మార్గంలోనికి నడిపించు.
ఏ మార్గము?
సమాధాన.
నీ పాదాలు నిజంగా సమాధాన మార్గములలో యేసు ప్రభువుతో నడవకపోతే, అంటే యేసు వెంబడించిన నడకలో నువ్వు నడవకపోతే, ఆయన అడుగు జాడల్లో నువ్వు వెళ్ళకపోతే, ఆయన తెలుసని చెప్పి ఆయన పద్ధతులు నువ్వు తెలుసుకుని నడవకపోతే, ఆయన మాట తెలుసని చెప్పి ఆయన ప్రకారము నువ్వు జీవించకపోతే, ఆయన ఉన్నాడు, వచ్చాడు, వెళ్ళిపోయాడు, వస్తాడు అని నమ్మినంత మాత్రంలో నేను యేసు ప్రభుతో ఉన్నాను అనే భ్రమలో నువ్వు నడిచి ఆయన చెబుతున్న చూపిస్తున్న మార్గంలో నువ్వు వెళ్ళకపోతే నువ్వు చీకట్లోనే ఉన్నావు. యేసుక్రీస్తుతో ఇప్పటికి చాలామందికి యేసు ప్రభువు తెలుసు, ఆయన బైబిల్ తెలుసు, ఆయన జ్ఞానం తెలుసు, ఆయన ఆత్మ తెలుసు, ఆయన కార్యాలు తెలుసు. నిజానికి ఆయన మాట నీ హృదయంలో దేని ప్రకారం జీవించాలో నీకు తెలియదు. యేసుని తెలుసుకోవటం వేరు, అది అందరికీ తెలుసు. యేసు ప్రభు లోకంలో అందరికీ రక్షకుడు అని అందరూ చెప్తారు. కానీ నీ జీవితంలో యేసు యొక్క మాటకు నువ్వు విలువ ఇవ్వకపోతే, ఆయన సమాధానంతో ఉన్నట్టు నువ్వు ఉండకపోతే కుదరదు. 7:49 7:49
అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని
ఏం చేశాడు అతను?
పాపములను క్షమించు.
ఎందుకు? ద ప్రొఫెసీ ఫుల్ఫిల్డ్. పాపాలు ఏం చేయాలి? నువ్వు ఎప్పుడైనా సమాధాన పడాలి అని అంటే ప్రాథమిక సూత్రం ఏంటంటే వారిని ముందు క్షమించాలి. సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? పక్క వాళ్ళు చెప్పండి, ఏం చేయాలి? క్షమించాలంట అని చెప్పండి. ఎవరిని? వాళ్ళకి నీకు పడంది ఏదో ఉంది కదా, అది ఏంటి చెప్పండి? వాళ్ళ మీద నీకు వచ్చిన కోపమైనా పాపమే, ముందు నువ్వు దాన్ని ఏం చేయాలి? వాళ్ళని క్షమించేటువంటి అనుభవంలోకి రావాలి. 5:24 5:24
అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి.
ఆగండి. భూమి మీద పాపాలు క్షమించటానికి మనుష్య కుమారునికి అధికారం ఉందా లేదా మీకు తెలుసా లేదా? యేసు ప్రభుకి క్షమించే అధికారం ఉందా లేదా? ఒకసారి అందరు చెప్పండి, ఉందా లేదా? మీరు ఎవరు వారసులు? యేసుతో వారసులు. ఇప్పుడు యేసుతో వారసులైన మీకు కూడా ఏముంది? అధికారం ఉందా లేదా? మీకు సంతోషించరే. మరి ఇప్పుడు మీరు యేసు క్షమించాడు, మిమ్మల్ని క్షమించాడు, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని యేసులో క్షమించిన ప్రకారం మీరు కూడా ఏం చేయొచ్చు? ఇప్పుడు సింపుల్, ఇంత సింపుల్ సువార్తను కాంప్లికేట్ చేసుకుని మనం క్షమించలేక ఆవేశపడిపోయి సమాధానం పడలేకపోతున్నాం. చూడండి, దేవుని రాజ్యం పోగొట్టేసుకుంటున్నాం. లాజిక్ అర్థమైంది కదా? ఆయన యందు మనకు కూడా క్షమించే అధికారం ఉంది. సో ఇప్పుడు మీరు క్షమించారనుకోండి, ఏమొస్తుంది మీకు? ఏంటో సమాధానం వచ్చేస్తుంది. భర్తని క్షమించావనుకో, ప్రేమ వచ్చేస్తుంది, అప్పుడు సమాధానం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. భార్యను క్షమించేసావనుకో, ప్రేమించేస్తావు, సమాధానం వచ్చేస్తుంది, ఇంక గొడవే ఉండదు ఏ రోజుకు ఆ రోజు. సూర్యోదయం సూర్యాస్తయం అన్నాడు కదా, అంటే ఏంటి? ప్రతిసారి పొద్దున్న వచ్చి మళ్ళీ సాయంత్రం తగ్గిపోతుంటుంది, మళ్ళీ రాత్రి వచ్చి మళ్ళీ తెల్లారి తగ్గిపోతుంటుంది. బట్ ఏదైనా ఏం చేసుకుంటూ వెళ్ళిపోతే యేసు ప్రభు క్షమించినట్టు సంపూర్ణంగా మీరు క్షమించేసుకుని వెళ్ళిపోతారు. భూమి మీద క్షమించుకుని వెళ్ళిపోయే పరిస్థితిని మీరు అర్థం చేసుకోకపోతే మీ జీవితంలో దేవునితో సమాధానం కలిగి ఉన్న అనుభవానికి రారు. మళ్ళీ చెప్తున్నాను వినండి, యేసు ప్రభు వారు వచ్చి ఒకరోజు ఏమన్నాడు తెలుసా?
మీకు ఒకని మీద
నేను మీకు రెగ్యులర్ గా మీరు ప్రతి రిఫరెన్స్ లో కొన్ని కంటతో పెట్టేస్తారు, మత్తయి 6లో ప్రార్థన అలాంటి. అందుకని నేను ప్రతిసారి రిఫరెన్స్లు మారుస్తూ చూపిస్తుంటే బైబిల్ కాస్త ఇక్కడే తిరగేస్తారని. చెప్పలేదు, అది నీ ఫ్యామిలీ కావచ్చు, స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, వర్కింగ్ ఏరియా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒకడో
విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడలా?
అంటే ఉండొచ్చా ఉండపోవచ్చా? ఉండొచ్చు. ఇన్ జనరల్
మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు
నేను మన బ్రదర్ అడిగాను, ఏంటి బ్రదరు అందరూ మోకరిద్దామని అంటే ప్రార్థన చేద్దామని కానీ లేచి నుంచునేవాడు. ఏంటి నుంచున్నావు అని అడిగితే అతను అన్నాడు, బైబిల్లో నిలవబడి ప్రార్థన చేయమని ఉంది సార్ అన్నాడు. నాకు అప్పుడు అర్థం కాలే, ఈ మధ్య కాలంలో అతను ప్రార్థన చేయమన్నప్పుడల్లా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. నేను మళ్ళీ అడిగి దీన్ని నిలబడమన్నావు, ఇప్పుడు మళ్ళీ కూర్చుండడం మోకాళ్ళేస్తున్నావు ఏంటని అడిగితే అప్పటి వరకు నేను రిఫరెన్స్ పట్టించుకోలే, ఏముందో చూడండి. మీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడు ఎల్లను
వాడిని క్షమించుడి.
ఎవరిని?
ఎవడి
మీద విరోధం ఉందో వాడిని. అందుకని మోకాళ్ళు వేస్తే క్షమించక్కర్లే. ఈడందుకు మోకాళ్ళు? ముందేమో నిలబడేవాడు, ఇప్పుడేమో మోకాళ్ళు. ఏమనంటే నాకు చాలా విరోధాలు ఉన్నాయి బ్రదరు, అందుకని నిలబడినప్పుడే క్షమించాలి, మోకాళ్ళు వేస్తే అక్కర్లేదు అన్నాడు. ఒరు నీకు ఎలాగ అర్థమైందా, ఇది బైబిల్ రా బాబు, నీ ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకోవడానికి కాదు. మీరు ప్రార్థన చేసినప్పుడు అంటే అప్పట్లో మోకాళ్ళు వేసే ప్రార్థన యేసు ప్రభు చూపించేంత వరకు ఎవరికి తెలీదు. అసలు అందరూ సమాజం ఎంత వెళ్ళి దేవుని మందిరంలో నిలబట్టమే, ఎవడ ఎక్కడ పడితే ఏ భంగిమలో కూర్చోడానికి కూడలేదు. మోషే ప్రార్థన చేసేటప్పుడు కొన్ని పద్ధతులు పడ్డాడు, సాగిలి పడ్డాడు, కూర్చున్నాడు, మోకరించాడు, నిలబడ్డాడు, చేతులెత్తాడు, ఇవి కొన్ని భంగిమలు. అంతేగాని నీకు ఎలాంటి టెక్నికల్ టెర్మ్స్ తీసుకుని బైబిల్ని ఇలాగే ఉంది కదా అని అలాంటి పనులు చెప్పకండి. నువ్వు నిలబడినా, కూర్చున్నా, మోకరించినా, ఇంకే రకమైన చేసినా నువ్వు ఏం చేయాలి, ప్రార్థన చేసినప్పుడల్లా ఇది నీకు అర్థమవ్వాలరా అన్న అంటే ఆహా చూద్దామండి అయితే ఈసారి ఇంకోలాగన్నాడు. తప్పించుకునే మార్గాలు వెతక్కు, వెంబడించే మార్గాలు వెతుకు యేసు ప్రభుని. దేవుని దగ్గరికి వచ్చి కూడా ఆయన్ను లాజిక్గా వాడుకుందామని చూస్తే ఆయన లాజిక్ నువ్వు తట్టుకోలేవు. రెండో విషయం, ఆయన ఏం చేశాడో చెప్తాను. లూకాసువార్త 6:38 ఒక లాజిక్ ఉంటుంది కదా బైబిల్ దగ్గర. లూకా 6:38
క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు.
మీరు క్షమించకపోతే
క్షమించబడలేదు.
దట్స్ ఆల్, సమాధానం పోయింది. క్షమించుడి అప్పుడు మీరు
క్షమించబడలేదు.
మీ పక్కవాళ్ళకి చెప్పండి బైబిల్ ఎలాగుందని. ఏముంది
క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదు.
ఎవరిని అడగండి వాళ్ళని, ఎవరిని అని వాళ్ళని వాళ్ళు చెప్పేది వినకండి ఇంక మీరు, ఎందుకంటే వాళ్ళు చాలా లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ అంతా తిన్నారు దొరికిపోతారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, వాళ్ళందరినీ అని చెప్పండి, వాళ్ళందరినీ క్షమించాలి. ఒక్కడిని క్షమించకపోతే అదే నీకు బాగా కోపం వచ్చింది మీ బామ్మరిదని క్షమించకపోతే ఆడే మొత్తానికి మూలం. మీ పెద్ద అన్నయ్య ఉంటాడు వాటాకు తెగనివ్వడు, ఆడే నీకు పెద్ద కోపం. మీ పాస్టర్ అసలు నిన్ను చూసి నవ్వట్లేదు ఈ మధ్య, నీ దుఃఖమంతా అక్కడే ఉంది కోపం, సమాధానం పడలేకపోతున్నావు. ఏదో చూసుకో, ఒక్కడిని క్షమించకపోయినా. అందుకే మనకి మొన్న మా అమ్మ వచ్చి అంటుంది, అమ్మ మీ అబ్బాయి ఎలాగున్నాడు, ఎవడు నా బద్ధశత్రువా అంది. బద్ధశత్రువు అంటే గర్భశత్రువును అంది. అమ్మ తప్పు, కొడుకు ఎందుకు అలా మాట్లాడుతావునంటే ఆవిడ బద్ధశత్రువు గర్భశత్రువు కొత్త పదాలు పెట్టుకుంది. నీ జీవితంలో నీకు బద్ధశత్రువు ఎవడన్నా ఉంటే నువ్వు పర్లోకి వెళ్తావా, కొస్సునే లేదు. ఒక్కడితో సమాధాన పడకపోయినా కుదరదు. నువ్వు భర్త అయినా భార్య అయినా సరే, ఆ సహోదరు వచ్చి చెప్తుంది, పాస్టర్ గారు నేను డైవర్స్ తీసుకున్నాను, ఇప్పుడు నా భర్తతో నేను కోపంతో నేను ఇంతకు ముందు ఆవేశంతో నేను ఆ పని చేశాను, ఇప్పుడు క్షమాపణ పొందాలంటారా అని అడిగింది. టెక్నికల్ టర్మ్స్, ఇప్పుడు లా పుస్తకాల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు అమ్మ తర్వాత మాట్లాడచ్చా మాట్లాడకూడదా, బైబిల్ చెప్తుంది నీ హృదయంలో ఆ రోజు నువ్వు ఏ పద్ధతిలో నువ్వు చేసావో నాకు తెలియదు, కానీ ఈరోజు నువ్వు ప్రభువు బల్ల దగ్గరికి వచ్చిన వెంటనే యేసు శరీరము రక్తం ఎదురు ఏం చేయాలి, సమాధానం పొందాలి. అంతేగాని ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో ఎత్తుకుని, ఆ అమ్మాయి ఏ కోపంలో ఉంటుందని పిలుచుకుని, మన ఇద్దరం ఇంతకుముందు పెళ్లి చేసుకున్నాం కదా, అప్పుడు నేను మీ కోపంతో కేసు పెట్టాను కదా, లేకపోతే ఇప్పుడు ఇలా జరిగింది కదా అని ఎక్కడ అలాంటి కొత్త చుట్టకాలు తేకండి, కుటుంబాలు పాడైపోతాయి. దేవుని దగ్గర సమాధానం పడడం నేర్చుకోవాలి. మొదట హృదయంలో పూర్వకంగా వారిని క్షమించేటువంటి ఆలోచన నీకు కలిగి ఉండాలి. పూర్తి స్థాయి క్షమాపణ పొందాలి. లూకాసువార్త 23:34
యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను.
ఎవరితో గడ్డం పీకుతున్నాడు, ఉమ్ములోస్తున్నారు, తిడతన్నారు, కొడతన్నారు, హింసిస్తున్నారు, అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు, ఈడుచుకెళ్తున్నారు, వీడిని ఇలా చంపుదాం అలా చంపుదాం అని రకరకాల ప్లాన్లు వినపడుతున్నాయి. జన సందోహాలుగా యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. గొల్గతా యాత్రలో చేస్తున్నటువంటి ఆయన మాట, తండ్రి ఎవరితో చెప్తున్నాడు, తండ్రి దేవునితో చెప్తున్నాడు, మన అన్న డాడీ అబ్బా ఈ పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు, దయచేసి నువ్వేం చేయాలమ్మా, దేవా వారు నువ్వు క్షమించేసి. క్షమించకపోతే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళడు. మనుష్య కుమారునికి క్షమించటానికి అధికారం ఆయనకు ఉంది, కాబట్టి ఆయన దానిని క్షమించుచున్నాడు. క్షమించడానికి ఉన్న ఏ అవకాశము నువ్వు పోగొట్టుకుంటే నీ మరణం లోపు నువ్వు దేవుని రాజ్యాన్ని చూడవు. ఈవెన్ ఆయన కుమారుడు కాబట్టి ఏమైనా షార్ట్కట్లో దూరిపోదాం అనుకుంటాడా, అది కూడా లేదు. కుమారుడికి కూడా స్పేర్ చేయడు తండ్రి. ఒకే రూలు, ఒకే నిబంధన మనందరికీను. రెండవ విషయం చూపిస్తాను, అపొస్తలుల కార్యాలు 7:6 చూడండి. అపొస్తలుల కార్యాలు 6:5
ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు
విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫనో. ఇక్కడ ఒక మాట ఉంది, ఎవరిని తీసుకున్నారో తెలుసా, ఒక స్టెఫన్ గురించి మీతో చెప్తున్నాను. యేసు ప్రభు చెప్పాడు, యేసు ప్రభు చేశాడు, యేసు ప్రభు తన అధికారాన్ని మనకిచ్చి మీరు నా నామంలో మీరు కూడా ఇలాగ చేసేయండి అని చెప్పాడు. మొదటి తరంలో ఉన్నటువంటి యేసు ప్రభుని చూసిన శిష్యులు కొంతమంది ఉన్నారు, యేసు ప్రభుని చూడక నమ్మిన వారు కొంతమంది ఉన్నారు. చూడక నమ్మిన వాళ్ళలో ఒక గుంపుని సెలెక్ట్ చేయమన్నారు. దానిలో కొంతమంది వచ్చారు, ఏడుగురు వచ్చారు. ఆ ఏడుగురిలో మొదటి వాడి పేరేముంది ఇక్కడ, స్టెఫెన్. ఈరోజు ఆ స్టెఫెన్ చేసిన ఒక గొప్ప కార్యం మీరు విందురు కానీ, ఆ స్టెఫెన్ని పిలిచి యేసు ప్రభువు గురించినటువంటి విషయాలు వాడికి చెప్పారు. యేసు ప్రభువుని నమ్మాడు, బాప్తిజం పొందాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకునే పొందుకునే, ఆ మాట చదవడం సరిగ్గా ఏముందో, నిండుకునే పొందుకునే,
పరిశుద్ధాత్మతోనూ నిండుకొని వాడైనా.
మీరు నిండుకున్నారా పొందుకున్నారా, మాట్లాడరా, మీరు నిండుతున్నారా పొందుతున్నారా. జనంలో ఏ ప్రవక్తలు అనబడినా, ప్రవక్తినిలు అనబడినా, ఇంకా మాట చెప్పాలంటే మా ఆత్మీయ తల్లి, మా ఆత్మీయ చెల్లి, మా ఆత్మీయ పిల్లి, వీళ్ళు నిండుకున్నారా పొందుకున్నోళ్ళా. హా, మీకు ఇప్పుడు అర్థమైంది, ఇప్పటివరకు పట్టుకోలే. వాళ్ళు ఏం చేశారు, పొందుకున్నారు, నిండుకోలే. నిండుకున్నోడు సేవకుడిగా మారిపోతాడు, అది క్రీస్తు రూపం పిల్లలారా. నిండుకొని, గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయి అనుకోండి, నిండుకున్నా పొను ఫుల్గా ఉన్నాయా. మనం ఇంకో పదం కూడా వాడతాం, బియ్యం కిందకి వెళ్ళిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమంటాం, నిండుకుని. నిండుకోవడం అంటే రెండు ఉన్నాయి, ఎంటీ అండ్ ఫుల్, రెండు పదాలకు వాడుకుంటాం. నీ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క నింపుదల నిండుకుంటున్నాడంట, వాళ్ళందరూ నిండుకుంటున్నారంట. నిండుగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటప్పుడు క్రియలు వేరుగా ఉంటాయి, పొందుతున్నప్పుడు వేరుగా ఉంటాయి. పొందుకున్న వాళ్ళు ఎలాగుంటారో చెప్పనా, భాషలు మాట్లాడతారు, రబ రబ శిఖ రబ బబ రా, చాలా చక్కగా మాట్లాడతారు. నెక్స్ట్ మినిట్ బూతులు కూడా మాట్లాడతారు, నెక్స్ట్ మినిట్ లోకంలో ఏదైనా మాట్లాడగలరు, ఏదైనా చేయగలరు. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు ప్రభువు యొక్క ఆత్మను వాడి జీవితంలో చూపిస్తాడు, ప్రభువు యొక్క క్రియలను వాడి శరీరంతో చూపిస్తాడు, ప్రభు యొక్క ఉద్దేశాలను మనస్సు నిండా కలిగి ఉంటాడు. పరిశుద్ధాత్మతో నిండు కొనని వ్యక్తులు, పొందుకొనిన వ్యక్తులు దర్శనాలు చూడడం, ప్రవచనాలు చెప్పడం, స్వస్థతలు చేయడం, ప్రార్థనలు చేయడం, సువార్త చేయడం ఆగిపోతారు, యేసు ప్రభు పోలికలకు రారు. దే ఓన్ నెవర్ అండ్ ఎవర్, నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, నీ పొందుకున్నవాడు ఎవడో కూడా యేసు ప్రభు సారూప్యులకు రారు. కారణం ఏంటో తెలుసా, వాళ్ళకి ఆ నిండుకోవాలనే విషయం తెలియదు. పొందుకొని మాకు వచ్చిందండి, మాకు అది వచ్చింది, మాకు ఇది వచ్చింది, అక్కడతో సాటిస్ఫై అయిపోతే ఒక ప్రమాదం ఉంది, దాని తర్వాత చెప్తాను. ఇలాంటి పరిస్థితుల్లో వారి దగ్గరికి వచ్చినప్పుడు 6-7 అధ్యాయాలంతా స్టెఫెన్ తాలూకా హిస్టరీ గురించి చెప్పుకుంటూ వస్తాడు. 7:57 వచ్చిన దగ్గరికి రండి, హోల్ హిస్టరీ చెప్పేశాడు స్టెఫెన్. 7:57 అపొస్తలుల కార్యాలు.
అప్పుడు వారు పెద్ద కేకలు వేసి,
చెవులు మూసుకొని, వాళ్ళు అంటే ఈయన చెప్తున్న మాటలు చెవులు గట్టిగా మూసేసుకుని
ఏకముగా అతని మీద పడి,
ఎలాగా
ఏకముగా
అతని మీద పడి
పట్టణపు వెలుపలికి అతన్ని
వెళ్ళగొట్టి
రాళ్ళు రువ్వి చంపిరి.
ఏమంటే మీకు ఎప్పుడైనా అలా మీ ఇంట్లో ఎవరైనా చేస్తే మీరు చచ్చుకొస్తారా? మీ వీధిలో ఎక్కడైనా ఇలాంటి జరిగిన చూస్తే మీరు అసలు చచ్చి దేవుడు అంటే మాట అంటారా? ఏం చేశారు చెప్పండి, అందరు కలిపి ఒక్కసారి దొమ్మిగా అడి మీద పడిపోయారు, పడిపోయి పరిగెత్తిస్తున్నారు. వెంటపడి అంటే పరిగెడుతున్నాడు, పాపం ప్రాణం రక్షించుకుందాం అనుకున్నాడు ఏమో, పరిగెడుతున్నాడు. ఈలో ఊరుకున్నాడా ఎవడగడ, రే తీయండి రా అన్నాడు, రైలు పట్టాల మీద రాళ్ళు ఏరుకున్నట్టు టప్ టప్ తీసేసి ఏం చేస్తున్నారు, ఆయన్ని కొట్టుకుంటున్నారు. 59 కంగారు పడకండి, చంపేశారు కానీ.
ప్రభువును గూర్చి మొరపెట్టుచు,
ఎప్పుడు
రాళ్ళు
ఆ సీన్ లో మరొకటి రికార్డ్ చేస్తున్నాడు ఇక్కడ, ఏంటి
ప్రభువును గూర్చి మొరపెట్టుచు,
పరిగెడుతూ మొరపెడతాడా? మీరు ఎప్పుడైనా పరిగెట్టారు అలాగా? నేను బస్సు ఒకసారి ఆగిపోయింది, అది ఎక్కడో తీసుకెళ్ళాడు, ఆపుతాడో లేదు తెలియదు, ఆడు బ్రేక్ కొడుతున్నాడు తీస్తున్నాడు, బ్రేక్ కొడుతున్నాడు తీస్తున్నాడు. నేను ఒకటే ప్రార్థన, ప్రభు వాడిని ఆపించు, ప్రభు వాడిని ఆపించు, ప్రభు వాడిని ఆపించు అనుకుంటూ పరిగెడుతున్నాను. మొత్తానికి ఆగిపోయాడు, పరిగెత్తు అలిసిపోయింది, పైకి ఎక్కుతుంటే ఆడన్నాడు, నువ్వు నన్ను పిలుతున్నావో ఏం మాట్లాడుతున్నావు అర్థం కాలేదు, అందుకే ఎలా వద్దు అనుకుంటూ వచ్చానయా అన్నాడు. అమ్మని నేనేమో ప్రార్థన చేస్తుంటే నీకు ఎలాగనబడిందా అనుకుని డ్రైవర్ చెప్పాను, నీ కోసం సీరియస్గా ప్రార్థన చేస్తాను ఇక్కడ నుంచి అన్నాడు. ఆ సీరియస్ ఏంటి, నా లోపల కోపమా సమాధానమా? దశ కోపం, సమాధానం కాదు. తర్వాత దేవుడు డీల్ చేశారు లేండి, మళ్ళీ దిగి ఇంకోసారి ఆ డిపోలో ఆయన పట్టుకుని సమాధానం చెప్పాను, క్షమాపణ అడిగి. సరే, మొత్తానికి పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. అప్పుడు మొర్ర పెట్టి, మొర్ర అనండి, నన్ను మీరు పిలవండి ఒకసారి, అరే బాబు అని పిలవండి. నేను పలకపోతే ఎలా పిలుస్తారు? నేను ఇక్కడే ఉండి అసలు చెవులు మూసుకున్నట్టుగా కామ్గా ఉంటే ఇంకా గట్టిగా ఎలా పిలుస్తారు? ఇప్పుడు మొర్ర ఎలా ఉంటుంది చెప్పండి, మెల్లిగా ఉంటుందా గట్టిగా ఉంటుందా? అసలు నీ ప్రాణానికే తేలిపోయే పరిస్థితి ఇప్పుడు మొర్ర పెట్టి.
యేసు ప్రభువా,
అమ్మో మళ్ళీ ఆ టైంలో కూడా ఎవరిని మర్చిపోవట్లేదండోయ్, యేసు ప్రభువా
నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా,
అసలు ఎంత తను డైరెక్ట్గా ఏం మాట్లాడుకుంటున్నాడు చూడండి ఆ టైంలో ఆయన 60వ వచనం చేర్చుమని చేస్తుండగా
వారు అతనిని రాళ్లతో కొట్టిరి.
అంటే ఒకవైపు ఏమొస్తున్నాయి, ఫుల్ రాళ్ళు వస్తున్నాయి, నోట్లోంచి ప్రార్థన వస్తుందంట. అది మన ఇంట్లో ఎవడైనా తిడతంటే ఒక పక్కన ప్రార్థన చేయండి, లేచి మీ వీధిలో ఎక్కడ డిస్కషన్లు అవుతున్నాడు ఒక్క నిమిషం ఆగు ప్రవ్వా ఆ గొడవ మధ్యలో ఆగు అని. అంటే ఏట్రా ఏటైంది ఏమైంది ఇడికే ఏట్రా ప్రార్థన గడిది కూడా మళ్ళీ పొల్డ్రాలు కొట్టేస్తున్నారు. 60వ వచనం
అతడు మోకాలుని,
అమ్మ నాయన ఇంకా పరిగెత్తి పరిగెత్తి లాభం లేదు తెలుసు అంటే తేల్చేద్దాం అన్నాడంతే. ఏం చేశాడు ఇప్పుడు
మోకాలుని,
ఆహా ఇది భంగిమ, మోకాళ్ళుని
ప్రభువా
ప్రభువా
వారి మీద ఈ పాపము మోపకమని
అది మొదలైన ప్రార్థన. ఈ మాట తెచ్చుకోవటానికి తన ప్రయత్నం చేస్తున్నాడు, ప్రభువా
వారి మీద ఈ పాపము మోపకమని.
వాళ్ళు ఎవరు,
ఎవరైతే రాళ్ళతో కూడా
కోపం పట్టినోళ్ళు, చెవులు మూసుకున్నోళ్ళు, అరుపులు అరుస్తున్నోళ్ళు, వెంటాడుతున్నోళ్ళు, రాళ్ళు ఇసురుతున్న వాళ్ళు, చంపాలి అనేది షూట్ చూసి కొడదామనుకున్నోళ్ళు. ఈ రాయితో కొడితే సరిపోతా, చచ్చిపోతారా, చచ్చిపోరు. కాబట్టి కొంచెం ఏం చేద్దాం, చిన్న సైజు పెంచుదాం, ఈ రెండో సైజ్. చచ్చిపోతారు దీంతో, అప్పుడు కొంచెం పెంచుదాం, దీనికి చచ్చిపోరా, సరే అయితే ఇంకొంచెం పెంచుదాం, దీంతో కూడా సావరు. ఓకే మీకు ఎంత తెలివైన వాళ్ళు, మీరు స్టెఫన్ గారి టైంలో ఉన్నాళ్ళు. ఓకే రైట్, ఉండలేదు, ఇది కూడా సారు కాబట్టి, ఇది కూడా పెద్ద గురి చూసి మిస్ అయిపోవచ్చు, సో దీన్ని కూడా వద్దు, ఇది సరిపోద్ది చూడండి, కరెక్టే సరిపోయి. గురి చూసి కొట్టడానికి ఈ రాయి సరిపోద్దా లేదా, నీ ఇంట్లో నీ నోట్లో చాలా రాళ్ళు ఉన్నాయి చూసుకో. ప్రతిరోజు క్షమించరా బాబు అని ఆయన నిన్ను పిలుస్తుంటే రాళ్ళు ఎక్కడ ఉన్నాయి, దావీదు సంఖలో 5 రాళ్ళు ఉన్నాయంట, ప్రతి ఒక్కడు నునుపుగా ఉన్నాయంట, అవి జారిపోతాయి మళ్ళీ. ఇది నునుపైనది కాదు గరుకైనవి, తగిలితే ఎలాగుంటుంది తెలుసా, మన చిన్నప్పుడు మామిడికాయలు కొట్టాం కదా మనం దొంగతనంగా, గురి చూసి సూట్ ఈడు ఏం ఎక్స్పర్ట్ ఒలింపిక్స్కి వెళ్ళినట్టు ఒక కన్ను మూసి ఇలా కాసేపు ఇలాగనుకుని ఇప్పుడు నువ్వు గురి చూడక్కర్లే, ఎలా గీసినా బుర్రబగులుద్ది, ఒక దెబ్బకి చంపేద్దామని ప్రతి ఒక్కడు ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కడు క్యాచ్ అని ఎలాగిస్తున్నాడు రాయి, మరి ఎలా ఇస్తుతాడు. వాడి కోపం ఏంటి, వాళ్ళు పళ్ళు నబులుతూ అన్నారంట. అంటే అసలు ఆ కోపపు పరాకాష్ట ఎలాగైంది, నువ్వు కూడా కొంతమంది తిట్టేటప్పుడు ఎలా తిడతావు చెప్పు, హే నోరు మూసుకో అంటావా, ఏ చెప్పరా అసలు మీ ఫీలింగ్స్ ఏంటి లోపల నుంచి, అసలు నీ కళ్ళు ఒళ్ళు చెవులు బొగ్గలో జుట్టు ఎర్రగా అయిపోయి ఇంతకన్నా పెద్దరాయి నువ్వు ఎత్తలేవు కానీ నీకే అవకాశం ఉంటే రుబ్బురోలు కూడా ఇచ్చేస్తావు, కొట్టడానికి నీ హృదయము ఎంతో నువ్వెప్పుడు సంతోషిస్తావు తెలుసా, ఆడికి తగిలినప్పుడు. మిస్ అయిపోయింది అనుకట్ట, మిస్ అయిపోయింది ఎప్పుడు, ఆడికి బుర్రమి తగలాలి కన్నుకి, కొట్టే దవడపళ్ళు రాలిపోయే. స్టెఫన్ కాలం కాదు, నేడు నీ ఇంట్లో నువ్వు రాళ్ళు దాచుకునే బతుకుతున్నావు చూడు. ఎవ్రీడే క్షమించు, శ్రమ వస్తుంది క్షమించు, మనుషులు ఉంటారు క్షమించు, పరిస్థితులు ఉంటాయి క్షమించే సమాధానంగా ఉండు. అచ్చే ఈరోజు పెట్టేద్దాం లోపల, రేపు చూద్దాం ఇటు సంగతి దొరకపోతాడా. ఎవ్రీ టైమ్ అక్కడ అందరూ కొడుతుంటే మోకాళ్ళుని ఏమంటున్నాడు తండ్రి,
వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికి.
ఇప్పుడు ఒకసారి ఇంకొక దగ్గరికి వద్దాం, యోహాన్ సువార్త 8వ అధ్యాయం క్రింద త్వరగా, యోహాన్ 8 చాలా విషయం మీతో చెప్పాలి ఈరోజు. యోహాన్ సువార్త 8వ అధ్యాయము 11 వచనాల వరకు ఒక స్త్రీకి యేసుకి మధ్యలో ఉన్నటువంటి సంగతి ఉంది. ఆమె వచ్చింది, తప్పు చేసింది, దొరికిపోయింది. దొరికిపోయిందంటే ఆవిడ దొరికిద్దామని పట్టుకుంటున్నారు, ఆ రోజుల్లో అది కామన్ పని, అలాంటిది దొరికిద్దామని ట్రై చేసి ఎలాగానే ఆడిని వదిలేసి ఆమెను పట్టుకొచ్చారు. పట్టుకొచ్చుకుని యేసుప్రభు దగ్గర నిలబెట్టారు. నిలబెడుతుంటే 7వ వచనం 8వ అధ్యాయం 7వ వచనం
ఆమె అడుగుచుండగా ఆయన తల ఎత్తి,
మామూలుగా కాదు ఎలాగా,
తల ఎత్తి పట్టువదలక,
పట్టువదలక అడుగుచుండగా. ఒకసారి మీ పక్కలు చెప్పండి, పట్టు వదలకుండా అడగడం అంట, అది ప్రార్థన అయితే బాగున్ను, ఇది కాదు, అది ఇది ప్రార్థన కాదు. ఏంటి పట్టుదలకుండా చెప్తావు లేదా, మరేది చెప్పు చెప్పు చెప్పు, నిన్న అడుగుతున్నాను చెప్ప, నువ్వు నోరమే నేను చెప్తాను అంటది అవతల. నువ్వు వదలవు ఆపవు, ఎంతసేపు నువ్వే వన్ వర్షన్ అనమాట, నువ్వు చేసావా చేసావా? నాకు చేయలేదు, నాకు తెలుసు, నేను అనుకున్నాను కదా, నువ్వు ఇలాగే, నువ్వు అలాగే, నువ్వు అలాగే, ఇలాగే అయిపోయిందా? అయిపోయిందా? ఇంకా ఆపితే నేను మాట్లాడతాను. మనకు అలా ఉండదు. పట్టు వదలక యేసుని పీడిచేస్తున్నారు. అప్పుడు ఆయన తల ఎత్తాడంట,
తల ఎత్తి చూచి,
మనం ఎత్తినట్టే చూసి,
మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద
ఏ సైజు రాయి పట్టుకున్నావో మంచిదే, కానీ ముందు నీలో పాపం లేకపోతే ఫస్ట్ రాయి వేసే అన్నాడు. ఏం జరిగింది ఇప్పుడు రాయి మనగానే? వాళ్ళు చాలా విచిత్రమైన మనుషులండి, మనలాంటి వాళ్ళు లేయులు కూడా. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఏం చేయాలని అడిగితే సరిపోను, ప్రతి ఒక్కటి రాళ్ళు కూడా పట్టుకొచ్చారు ఎందుకు? అంటే వీళ్ళు ధర్మశాస్త్రం తూచా తప్పకుండా పాటించేవాళ్ళు వీళ్ళందరూ. అంటే శిక్ష అమలుపరచడానికి ఈజీగా ఉన్నాడు, కానీ క్షమాపణ అమలుపరచడానికి ఈజీగా లేనివాళ్ళు. ఆల్రెడీ ఆడి బ్యాగుల్లో ఒక్కొక్కడు కొంతమంది, ఒరే నీకు సరిపోతాయా, నేను కూడా పట్టరానా, నా దగ్గర ఆరు ఉన్నాయిలే, నేను మూడేస్తా, నువ్వు మూడే. ఎందుకంటే ఆ పాపంలో ఒక రాయి వేస్తే వాడు దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడనేది ధర్మశాస్త్రం. తప్పు చేసిన వాడిని రాళ్లతో కొట్టినప్పుడు ఎవడెవడైతే శిక్ష అమలులో పాల్గొంటాడో వాడు దేవుని నీతిని నెరవేరుస్తున్నాడు అని అనుకుంటాడు. అందుకే ప్రవక్తల్ని చంపేవారు. అందుకే ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మారణ హోమం, ఐసిస్ వాళ్ళు చేస్తున్నటువంటి క్రైస్తవుల్ని చంపేటువంటి పని ఏంటి అంటే, వాళ్ళు క్రీస్తు అనేటువంటి వ్యక్తితో పరమదేవుడికి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వాళ్ళని కనుక చంపితే వాడు డైరెక్ట్గా హెవెన్లోకి వెళ్ళిపోతాడు. దాని పేరే పవిత్ర యుద్ధం, జిహాద్. వీళ్ళు అలాగే అనుకుంటున్నారు. అందరూ వెపన్స్ పట్టుకుని వచ్చేసారు, రాళ్ళు పట్టుకుని వచ్చేసి ఎదురుగా ఉన్నారు. ఆయన ఏమన్నాడు? మీలో రాయి ఎవడేమన్నాడు? మొదటి రాయి అయ్యండి అన్నాడు. 8వ అధ్యాయము 10వ వచనం.
యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు?
మిగిలింది మీరు చదువుకోండి, అక్కడ ఏముందో.
ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను.
సింపుల్ గా నేను చెప్పాడు, ఈయన పాపాన్ని క్షమించే అధికారం ఉందా లేదా, శిక్షించకుండా ప్రేమించే అధికారం ఉందా లేదా, ఆమెతో సమాధానాన్ని సంబంధాన్ని కొనసాగించుకోవాలా లేదా? యేసుక్రీస్తు ఏదైతే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు అనే ప్రవచనం చూపించానో దాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాడు. ఎందుకో తెలుసా? ఆయన క్షమిస్తే ఉండే గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆయన దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి నీకు రక్షణ ఇచ్చి నిన్ను నన్ను ఆయనతో పాటు కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకు ఆయన క్షమిస్తున్నాడు. ఒకవేళ యేసే గనక ఆ విషయంలో ఇంత పెద్ద రాళ్ళు తీసుకొచ్చిన శాస్త్రులు పరిశీలన పక్కకు పెట్టి ఇంత చిన్న రాయి తీసుకుని, ఇలా రా అమ్మా నేను పరిశుద్ధుణ్ణి, యేసులో పాపముందా ఎవడని చెప్పగలడు అప్పటికి? అప్పుడు ఇంత చిన్న రాయి తీసుకుని, ఇలా రా అమ్మా చెయ్యలా పెట్టని, ఇలాగని నేను కొడుతూ నిలుపు అన్నాడు అనుకో, అయిపోయినా లేదా? ఆయనలో పాపం లేని వాడు మొదట రాయి వేయమన్నాడా లేదా? మరి ఆయనలో పాపం ఉందా లేదు? మరి వేయచ్చు కదా, వేయచ్చా లేదా? వేయగలిగిన అధికారం ఉంది, కానీ ఆయన లోపల మరొకటి ఉంది. నేను తప్పుని వెతకడానికి రాను, తప్పుని క్షమించడానికి వస్తానని చూపించాలి. అందుకు ఆయన చేయలేదు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు చిన్నరానికన్నా ఇంకా చిన్నరాయలని ఎదుర్కొంటాం లేదా? ఒక్క మాట అంటే తప్ప మనకేంటో ప్రశాంతంగా ఉండదండి. అది జారాలంతే, ఆ నాలుకలోంచి ఆ మాట జారిపోతే ప్రశాంతంగా, ఆ ఉద్రేకంతో మాట్లాడిన మాటలు నీకు నువ్వుగానే దేవుని రాజ్యం నుంచి బయటికి జారిపోతున్నావు నీకు ఎప్పుడని తెలుసా? ఆ తొందరపడి ఆ మాటలు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ దుందుడుకు స్వభావంతో వచ్చేటువంటి ఆ పొగరు మొట్టిన మాటలు, పొగరుబూతు మాటలు, ఆ వెటకారపు మాటలు, ఆ కోపపు ఆవేశపు మాటలు, తీర్పుడు మాటలు, ఇవన్నీ నీకు నువ్వు. అందుకే మత్తయి 12లో చెప్తున్నాడు, నువ్వు మాట్లాడే ప్రతి మాట గురించి దేవుని సన్నిధిలో లెక్క ఉంటుంది. మీకు బాగా కోపం వచ్చినప్పుడు ఆ భార్య భర్తను రికార్డ్ చేసింది, మొత్తం తిట్లన్నీ, బచ్చి బుద్ధులు తిడుతున్నాడు అతను. అంతా తిట్టేసిన తర్వాత వాళ్ళిద్దరు మ్యారేజ్ డే వచ్చింది, కేక్ కోసుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, సెల్ఫీలు తీసుకున్నారు, అప్డేట్ చేస్తారు స్టేటస్ అంతా. ఈ రికార్డు పెట్టింది, నేను నీతో ఎలా కోపం చేస్తున్నాను తెలుసుకోవడానికి ఈను అంది. అతను అంటాడు, ఇది అప్పుడే, ఇప్పుడు నీ మీద నాకు ప్రేమ ఉంది. నిజంగా ప్రేమ అప్పుడప్పుడు పుడుతుందా? ఎప్పుడు ఒకేలా ఉంటుందా? దేవుని ప్రేమ నిత్యము, వాత్సల్యత ఒకేలాగుంటుంది. మరి నీ ప్రేమ ఎందుకు అప్పుడప్పుడు హైపు, అప్పుడప్పుడు పీకు, అప్పుడప్పుడు లో? అంటే నీ హృదయంలో నిన్ను మోసం చేసుకోవడం ప్రారంభించినప్పుడు, ఇష్టమైనప్పుడు పుట్టేయటం, తర్వాత మానేయటం. అలాంటి పిచ్చి పనులు చేసి నువ్వు దేవుళ్ళు ఉన్నానని నువ్వు అనుకుంటే నీ అంత మూర్ఖుడు మూర్ఖురాలు ఇంకా ఎవడు ఉండడు. నిజంగా ఆయన ఏమీ చేయలేదండి. అంత సింపుల్గా ఏమన్నాడో తెలుసా? ఒకటే మాట చెప్పాడు. స్టెఫన్ ఈరోజు క్షమించకపోయినుంటే పరలోకంకి వెళ్ళాడు, యేసు క్షమించకపోయినుంటే పరలోకంకి వెళ్ళాడు. ఒకవేళ నువ్వు కూడా ఎప్పుడైనా సరే నీ జీవితంలో పునరుద్ధాన అనుభవంలోనికి నిన్ను నువ్వు క్షమించేటువంటి పరిస్థితిని పునరుద్ధించుకోకపోతే నువ్వు కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళవు. ఇప్పుడు నేను యేసుతో నీ సంబంధం ఎంత చక్కగా పునరుద్ధించుకుంటావో అప్పుడు నీ హృదయంలో దేవునితో నిలబడతాం. నేను మీతో ఒక మాట చెప్తాను. మొదటి విషయం ఏంటో తెలుసా, నాకు చెప్పాను కదా, యేసుతో ఒక సంబంధం, రెండోది యేసు ద్వారా దేవునితో సంబంధం. ఇవి రెండు ఆజ్ఞలు. మొదటి విషయం చెప్తాను, నీకు దేవుని దగ్గరికి వచ్చి యేసునామంలో అడిగే ఏ ప్రార్థనకి సమాధానాలు రాలేదు. ఉంటావా ఉండవా చెప్పండి, ఉంటావా ఉండవా ఉండవా, ఏ ప్రార్థనకి సమాధానం రాదు. ఎస్ఆర్ను ఉంటావా ఉంటావు, ఏ ఆశీర్వాదం నీకు రాదు. ఉంటావా ఉండవా ఉంటావు, నీకు కావాల్సిన రీతికి ఏ పని జరగదు. మాట్లాడండి, ఉంటారా ఉండరా, వెరీ గుడ్. నీకు ఆర్థికమైన బ్లెస్సింగ్స్ ఉండవు, అప్పులు ఉంటాయి. నీకు ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఉండవు, నీకు మెంటల్ బ్లెస్సింగ్స్ ఉండవు, నీకు అద్భుతాలు జరగవు, నీకు సూచిక్రియలు లేవు, నీకు స్వస్థతలు రావు, నీకు విడుదలు లేవు, నీకు మహత్కార్యాలు జరగవు, ఇలాంటి ఏవి జరగవు. యేసు ప్రభుత్వం ఉంటారు ఉండరా, మీకు చెప్పనా, ఇవన్నీ యేసు ఇవ్వగలడు. ఇవన్నీ మీకు చేసేది యేసు ప్రభువే చేస్తాడు. యేసు నామములో తండ్రి తన నామాన్ని గణపరుచుకోవటానికి, మీకు ఇవన్నీ చెయ్యటానికి యేసు ప్రభుని పంపించాడు. మొదటి కొరింథీ పత్రిక 15:19 చూద్దాం. 1 Corinthians 15:19,
ఈ జీవిత కాలము
మట్టుకే, అంటే నీకు కావాల్సిన ప్రార్థనలకు సమాధానాలు, నీకు ఆశీర్వాదాలు, నీకు కావాల్సిన రీతిగా కార్యాలు జరిగించుకోవడం, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, ఫిజికల్ బ్లెస్సింగ్స్, మెంటల్ బ్లెస్సింగ్స్, మెరకిల్స్, సూచక క్రియలు, విడుదలలు, డెలివరెన్సెస్, లేక ఇలాంటి క్రియలు అన్నీ ఏవైతే యేసు ప్రభుతో వస్తావో, ఈ జీవిత కాలము మట్టుకు మాత్రమే
మనము
యేసుక్రీస్తునందు నిరీక్షించిన ఎడల
మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము.
ఆ మనుషులు అనే పదం సరిగ్గా మార్చండి, క్రైస్తవులందరికంటే మనం అనాల. ఎలాంటి వాట, ఇప్పుడు చెప్పండి మీకు యేసు ప్రభు దేనికి కావాలి? ఇప్పుడు మీకు సూత్రం చెప్తాను, వీటి కోసం మాత్రమే మీరు యేసు క్రీస్తుని వాడుకోవద్దు. దయచేసి చేతులెత్తి చెప్తున్నాను, వీటి కోసం మాత్రమే మీరు యేసు ప్రభు దగ్గరికి రామాకండి, ఇలాంటి సువార్తలు చెప్పమాకండి. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు ఇది దొరుకుద్దా దొరుకుద్దని చెప్పాక అది రాలేదు కాబట్టి ఈరోజు యేసు ప్రభు దగ్గర ఉన్నామనుకుని ఎవడు యేసుతో సమాధానం లేడు. ఈ కాలం మట్టుకు మాత్రమే మీరు పట్టుకున్న యేసుని పట్టుకుంటే మీరు దౌర్భాగ్యులు, ప్రపంచంలో ఉన్న మనుష్య జాతి అంతటికంటే మీరు దౌర్భాగ్యులు. రెండు, ఇది యేసుతో సంబంధం కలిగి ఉండడానికి మీకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ వస్తే, ఇవి రాకపోతే నిజంగా వేస్తూ ఉంటామా? ఉన్నట్టుంటాం చెప్పండి, ఉన్నట్టుంటాం కానీ మాట్లాడరేమండి, ఉన్నారా? ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి, అమ్మా ఇన్ని సంవత్సరాలు అయిందా, అవునా అవునా, ప్రార్థన చేసుకుంటున్నారు కదా, అవునా అని నేను కొంచెం క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అమ్మనాయను పాస్టర్ గారే మమ్మల్ని చూసి ఆనందంగా లేరు, అంటే దేవుడు మాలో లోపమేమని పెట్టడేమో, క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయిపోద్ది. నీకు ఇది మొదటి విషయం, ఈ కాలము మట్టుకు మాత్రమే యేసు ప్రభుని పట్టుకుని ఏదో పొందుకుందాం, ఏదో సంది. ఇక అక్కడతో ఒక పొజిషన్, ఇది ఫేజ్ వన్. సెకండ్ ఫేజ్ చెప్తాను వినండి, యేసుతో దేవునితో సంబంధం. మొదటిదేంటి? యేసుతో సంబంధం. రెండు, ఈ కాలం మట్టుకు యేసు ప్రభుని పట్టుకుని సమాధానంగా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మీరు క్షమించడం నేర్చుకోవాల్సిందే. రాళ్ళు ఎత్తటం కాదు, వాళ్ళ కోసం చేతులెత్తటం నేర్చుకోవాలి. చేతులెత్తట ఆశీర్వదించుటకు, చేతులెత్తట ప్రార్థించుటకు సూచన. చేతులు చూపు పరిచర్య కాదు. ఏ పరిస్థితి అయినా ఇంతకాలం మట్టుకు నాకు అది వచ్చిందా రాకపోయిందా ఇదిందా అదిందా ఇవేవి నాకు సంబంధం లేదు, నేను మాత్రం ఎవరితో ఉండాలి? యేసుతో. లే, ఇప్పుడు దేవునితో సంబంధం ఎలా ఉంటుందో చెప్తాను వినండి. దేవునితో వచ్చేటప్పుడు నీ దృష్టి అంతా ఎక్కడికి ఉంటుందో తెలుసా?
పరలోకము మన దేశము,
పరదేశులమై మేము ఇక్కడికి వచ్చి మా లోకం ఎక్కడుందని చెప్పుకుంటున్నాం. ఇది దృష్టి అంతా మారిపోద్ది. ఇంతకీ ఈ పాట పాడేటప్పుడు నువ్వు ఉండవు, బతుకున్నప్పుడు పాడినవడు చర్చిల్లో. మా అమ్మగారు చెప్తాను వచ్చేవారు ఈ పాట పాడమ్మ అందరికని, చచ్చిపోయినప్పుడు పాట అంటారేంటి, బతుకున్నప్పుడు నిరీక్షణ పిలిపించుకునేటప్పుడు. మన ఆశ ఇక్కడ కాదురా బాబు, అక్కడికన్నా ఎత్తుకోవాల్సిన పాట అది. రెండు, నీవు రోమపత్రిక 14:10, Romans 14:17,
దేవుని రాజ్యము భోజనమును,
అమ్మో పసుపు కుంకాలట ఇవాళంతా. మేము ఏ ఊర్లోకి వెళ్ళినా పసుపు కుంకాలే. విపరీతమైన టెంట్లో భోజనాలు గందరగోళం ఉంది, పసుపు కుంకాలు పెన్షన్లో. భోజనమును
పానము కాదు,
డ్రింక్ కాదు, కానీ
నీతియు.
అమ్మో ఏంటి
నీతియు?
నీతి సమాధానము
పరిశుద్ధాత్మ యందలే ఆనందమునై ఉన్నది.
అమ్మా, ఇవన్నీ దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి, పరలోక రాజ్యానికి సంబంధించినంత వరకు నువ్వు దేవుని వైపు కనులెత్తుతున్నంత వరకు నీ హృదయంలో ఈ మూడు విషయాలు మొదలవుతాయి. ఫస్ట్ ఏంటి, పర్ఫెక్ట్గా ఉండాల్సిన నీతిని నువ్వు చేసేస్తావు వాక్యం ప్రకారం. రెండవది ఏంటి, సమాధానంగా ఉంటావు. నీకు ఇక్కడ మనుషులు చేసినవేవీ కనపడవు. వాళ్ళ తిట్లు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ అన్యాయాలు, వాళ్ళ అక్రమాలు, వాళ్ళ దుర్మార్గతలు, వాళ్ళ హింసలు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, ఏది నీకు కనపడదు. నీకు ఒకటే కనపడుతుంది, సమాధానము. మూడు,
పరిశుద్ధాత్మ యందలే ఆనందం.
అబ్బో, మరి లోపల నుంచి స్టార్ట్ అయిపోద్ది ఆత్మ సంబంధమైన ఆనందం కదా. ఎవరితో? దేవుని రాజ్యానికి సంబంధించి దేవునితో సంబంధం ప్రారంభమయ్యే కొద్దీ పరిపూర్ణంగా ఆత్మలో ఆనందం ప్రారంభమైపోద్ది. యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు, మాదిరి చూపించాడు, మార్గం అన్నాడు, నా ద్వారా తప్ప ఎవడు వెళ్ళలేనన్నాడు. మీరు ఆయన ద్వారా వెళ్ళడానికి ఆయన నమ్మేసుకుంటే సరిపోద్దని ఇప్పుడు వరకు అనుకున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, కుదరదు. మరొక మిట్ ఎక్కాలి. ఎలా ఎక్కాలి? నీ విశ్వాస జీవితపు యాత్రను మరొక రీఫబ్రిష్ చేసుకోవాలి, దాన్ని తిరిగి మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలో చెప్తాను. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం, కొలసియన్స్ 1:11.
అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును,
మీరు సంపూర్ణమైన జ్ఞానమును,
ఆత్మ సంబంధమైన వివేకమును గలవారు,
ఆత్మ సంబంధమైన వివేకమును కలిగిన వారై,
ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు,
ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై,
ప్రతి సత్కార్యములో సఫలమగుచు,
సత్కార్యం ఏం చేయాలి,
సఫలులగుచు,
ప్రతి మంచి పని నువ్వు మొదలు పెడితే దాన్ని మంచి పని కొనసాగించి ఏం చేయాలి, దానిలో సఫలపడుచు,
దేవుని విషయమైన జ్ఞానము యందు అభివృద్ధి పొందుచు.
ఇదంతా క్రిస్టియానిటీ చర్చికొచ్చి కాసేపు చప్పట్లు కొట్టి కేకలేసి దీవిస్తా దీవిస్తా ఇది పొందుకో అది పొందుకో అని అరుపునేది కాదే కాదు. దేవుని జ్ఞానములో నువ్వు అభివృద్ధి పొందాలి. ఆ జ్ఞానము, దైవ సంబంధమైన విషయాలు తెలుసుకోవాలి. ఎంతసేపు వర్డ్ అంతా ఎక్కడికి వెళ్ళింది అంటే దేవుడి దగ్గర నుంచి నీకు ఇది వస్తుంది అనే దగ్గర నించోబెట్టారు తప్ప నీ లోపలిది తీసుకుని దానిలాగా మారని చెప్పేవాడు ఎవడో దేరవట్లా. మనస్సు మారి ఇది వాక్యమో, దేవుని సంబంధమైన జ్ఞానమును మీరు అభివృద్ధి పొందుచు.
అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్లు,
అన్ని విషయాలలో మీరు ఎవరిని సంతోషపరచాలి,
ప్రభువుని.
ఏమన్నా చేయగలమా? ఈ రకమైన అందరినీ సాటిస్ఫై చేయగలుగుతాం కానీ దేవుని సాటిస్ఫై చేయగలమా? ఏంటో నిజం చెప్పన, ఎవరు మీకు టీచరు, ఎవరు మీకు మార్కులు వేస్తారు, ఎవరు మీకు స్కేలు? మీ మనస్సు సాక్షి. మీరు ఈ పని చేస్తే దేవుని సంతోషపడుతున్నారు లేదని తేలిపోద్ది. మీరు అక్కడ ఏం చేస్తారు తెలుసా? కన్ను కొట్టుకునో, మస్క్ చేసుకునో, ఇంకే రకమైన పనులు చేసి రియల్ ఫ్యాక్టర్ ఆఫ్ గాడ్ని మర్చిపోతుంటారు. నెక్స్ట్,
ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వలన.
చెప్పండి.
ఆయనకు తగినట్టుగా నడుచుకున్న
వాళ్ళని చెప్పండి.
ఆయనకు తగినట్టు
మీ పక్క వాళ్ళకి కూడా చెప్పండి. ఎవరికి తగ్గట్టు? ఎవరి? ఆయన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చూపించిన మాదిరి ఆయనకు తగ్గట్టుగా నడుచుకోండి. అది అండర్లైన్ చేయండి. ఎవరికి తగ్గట్టు? కానీ మీరు ఎప్పుడైనా ఆయనకు తగ్గట్టుగా ఏ పని అయినా చేశారా మీ ఇంట్లో? క్రైస్తవులు అనుకుంటున్న మీరు క్రిస్మస్ పండగ తప్ప అది కూడా ఆయనకు తగ్గట్టుగా చేయరు. ఆయనకి నచ్చినట్టు ఆయనే చేసుకోలేదు మిమ్మల్ని చేయమన్నాడా? ఆయన పేరు చెప్పి మీరు కేకులు కోసేయడం కానీ. నీ విశ్వాస జీవితము ఆయనకు తగ్గట్టుగా ఉంటుందా? ఉంటుందా? ఎక్కడెక్కడ నువ్వు ఆయనకు తగ్గట్టుగా ఉండట్లేదు ఒకసారి చెక్ చేసుకో. ఈరోజు ఆయనకు తగ్గట్టుగా నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? దేవుని కుమారుడు అంటే శరీరం ధరించుకుని నీ దగ్గరికి వచ్చినవాడు అంటే దేవుని దగ్గర నుంచి నీకు సమాధానంతో పాపం వల్ల నువ్వు కోల్పోతుంటే నీ కొరకు బలి చెల్లించినవాడు అంటే నీ బలికి నువ్వు చచ్చిపోకుండా నీ ప్లేస్లో ఆయన వచ్చినవాడు. మరి ఆయన మాటను నువ్వేం చేయాలి? వెంబడించాలి. ఆయన నీతిని నెరవేర్చాలి. మరి ఆయనకు తగ్గట్టు నువ్వు ప్రవర్తించాలి. దిస్ ఇస్ అ బేసిక్ క్రిస్టియానిటీ. విషయం ఏంటంటే ఎలా చెప్తే చర్చిలు రాడేవడం. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అది వచ్చింది, ఈ అమ్మగారు ప్రార్థన చేస్తే ఇది వచ్చింది, అప్పుడు నీకు ఏదో కావాలి నువ్వు వస్తావు. ఆయనకు తగ్గట్టుగా ఏం చేయాలి? నడుచుకోండి. ఎవరికి తగ్గట్టు? మళ్ళీ ఆయన ఎలాగైతే చెప్పాడో నేను ఛాలెంజ్ చేస్తాను. నీ లైఫ్లో పుట్టుక దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు 4 సువార్తలో అన్ని ఉపమానాలు నీకు సరిపోతాయి, సరిపడినట్టు సరిపోతాయి అంతే. నేను ఒక సిస్టర్ గారిని తెలుసు, ఆవిడ ఎప్పుడు నేనేం మాట్లాడినా నాకు కూడా బైబిల్ నుంచి రెఫరెన్స్ చెప్పింది. నాన్న మరి అక్కడ ప్రభు ఇలా చెప్పాడు కదా అన్నాడు, అంతే. ఇంక సమాధానం దొరికేసింది అంతే. ఇంకేం వెతకను నేను, ఒకే మాట. ఆ విషయం మనకు తెలియదా? తెలుసు. కానీ గుర్తు తెచ్చుకోవటానికి సహవాసం అవసరం. అలాంటి వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చెయ్యి. అంతేగాని డోక్రాలు చేరుదుమా, లోన్ తెచ్చుకుందుమా, అది తీద్దుమా, అది పెడుదుమా, ఇది వెళ్దుమా, కొందుమా, తిందుమా, తాగుదుమా, అన్నము పానము కాదు దేవుని రాజ్యం. అది ఎత్తుకు ఏమి ఎత్తుకుతున్నావు ఇప్పుడు? భూ సంబంధమైన వాటిని దాటు, ఆయనకు తగినట్టుగా చెయ్యుడి. ఇంకొక విషయం చెప్పాలి మీకు, కిందకి రా.
ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును,
అంటే మళ్ళీ చదవండి, ఆ పదం భలే ఉంది.
ఆనందముతో కూడిన,
ఒకసారి మీ పక్కలకి నవ్వుతూ చెప్పండి, ఆనందంతో కూడిన. సరిగ్గా చెప్పండి, ఆనందం ఎలా ఉంటది? మీ ఆనందం కాదు, ఆనందంతో కూడిన
పూర్ణమైన ఓర్పును.
ఏం ఓర్పు?
పూర్ణమైన.
కొంచెం కొంచెం కుదరదు, హాఫ్ హాఫ్, కల్తీ కల్తీ, కొంచెం కొంచెం, తోడ తోడ నై, ఫుల్. మరి ఇంకా పూర్ణమైన, అసలు ఆ ఓర్పు పడుతుంటే నీ ఆనందం ఉండాలి. అబ్బా నీ దగ్గరకు ఎలా భరిస్తున్నావే తల్లి అన వాళ్ళు అందరూ, నువ్వు ఎలాంటి దుఃఖమే పడు, పూర్ణ ఓర్పు. మళ్ళీ ఎలా ఉండాలి అది? స్టెఫన్ ఏమన్నాడు ఇప్పుడు గుర్తుచేసుకోండి, ఏసు ఏమన్నాడు గుర్తుచేసుకోండి ఇప్పుడు, ఆ ప్రార్థనలో కోపం ఏముంటుందా? దేవా ఎల్లు చూడు అన్నాడా? దాని అర్థం ఏంటి అలా అంటే? స్టెఫన్ కూడా ప్రభువా ఇడు కొట్టేస్తున్నాడు అన్నాడా? ఎలా గడిచాడు? పూర్ణ ఆనందంతో కూడిన ప్రార్థన అండి అది. దయా వీళ్ళ మీద మోపద్దు తండ్రి, వీళ్ళకి తెలీదు, వీళ్ళు క్షమించు. ఐఎమ్ ఫర్ గివింగ్ దెమ్, నువ్వు జడ్జి చేయకు, కుమారుడు కాబట్టి నన్ను కొడితే నీకు బాధ వస్తుంది, వీళ్ళందరికీ నువ్వేమైనా తీర్చేస్తాం, వద్దు, నేను ఫర్గివ్ చేసేస్తున్నాను. వాళ్లకు నేను సమాధానం చూపించుకోవడానికి వచ్చానా డాడీ? నువ్వు నన్ను ఎందుకు పంపావు? టు మేక్ మై ఆన్సర్. నీ దగ్గరికి వీళ్ళని తీసుకురావాలి కదా, ఇప్పుడు నేనే వాళ్ళని శిక్షిస్తే, నువ్వే రేపు పొద్దున వాళ్ళని శిక్షిస్తే ఎలాగా? వద్దు వద్దు వద్దు, మా ఇంట్లో వాళ్ళని నేను క్షమించకపోతే ఎలా? నా రక్త బంధువుని, నా భర్తని, నా భార్యని, నా పిల్లల్ని, నా సంతోషమైన నా అనుబంధాలని నేను క్షమించకపోతే ఎలా? చచ్చిపోతే నా శవం ఊటుకొని కూడా రావద్దన్నాడు. ఆ శవం దగ్గర కూర్చుని ఉన్నాం మేము గంటసేపు. ఏంటి చెప్పండి రా బాబు అంటే, పెద్దోడు వాళ్ళ నాన్నతో తగు ఉన్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట, నేను చస్తే నా శవం ముట్టుకుంటే మర్యాద ఉండదని. ఇప్పుడు అక్కడ రావాలా పోవాలా? కాల్ చేసినా, పూతి పెట్టేసినా, పాచి పెట్టేసినా, మళ్ళీ చూడడానికి మనిషి రూపం రాదు, మళ్ళీ నిత్యత్వంలోనే. అప్పటికి ఈడుకు ఆడికి సమాధానం లేదు కాబట్టి ఈడు రావాడు అక్కడికి, అప్పుడు నరకం ఫుల్లు మళ్ళంటి వాళ్ళతో. ఏం చేయాలో తెలియని పరిస్థితి మాకు అడ్డుపడిపోయాం ఆ రోజంతా. నీ హృదయంలో ఎక్కడైనా పూర్ణ, చదువు ఆ పదం,
పూర్ణమైన ఓర్పును,
ఆనందంతో కూడి, సగం చదువు కప్ప, పూర్ణమైన ఆనందం. మళ్ళీ దాని ముందు వదిలేస్తుందా పిల్ల? ఆనందంతో కూడిన పూర్ణమైన. వాళ్ళు తిడుతున్నప్పుడు, కొడుతున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు, సిగ్గుపరుస్తున్నప్పుడు, మాటలు ఆడుతున్నప్పుడు, చేతులు చూపుతున్నప్పుడు, తలలు ఆడిస్తున్నప్పుడు, కాళ్ళు ఎత్తుతున్నప్పుడు, మడమలు ఎత్తుతున్నప్పుడు, పిడికిలు బిగించినప్పుడు, ఉమ్ము ఊస్తున్నప్పుడు, పీకుతున్నప్పుడు, నీ హృదయంలో నుంచి రావాల్సిన లక్షణం ఇది. వాళ్ళని ప్రేమిస్తున్నాను నేను, పూర్ణ ఆనందంతో వాళ్ళని ప్రేమిస్తున్నాను. వాళ్ళు అలాగే చేస్తారు, నన్ను నేను నా ప్రభు కొరకు నేను నిలబడతాను. నా ప్రభు చేశాడా పని, నా యేసు చేశాడా పని, నా మాదిరి నా యేసు, యేసు ద్వారా నేను దేవుని రాజ్యంలోకి వెళ్తా, నేను పోగొట్టుకునే పని నేను చెయ్యను, నేను జీవిస్తాను ఇలాగా, నేను నిలబడతాను ఇలాగ ఈ ఆనందాన్ని, ఈ పూర్ణ ఆనందంతో కూడినటువంటి ఓర్పును. ఇంకా
దీర్ఘశాంతమును కనపరిచిన,
శాంతం,
దీర్ఘశాంతం,
మళ్ళీ జరిగి చదవండి,
దీర్ఘశాంతం.
ఎంత శాంతం?
దీర్ఘశాంతం.
ఎంతసేపు? ఎన్ని రోజులు? ఎంత కాలం? ఏం చేయాలి చెప్పండి? దీర్ఘశాంతమును. ఏమండి వాక్యం మీరు వింటే నిజంగా మీరు మారిపోతారండి. ప్రాబ్లం ఏంటంటే మీరు వాక్యం వినరు. ఎంతసేపు ఏవో చోట చోట తోడ తోడ పట్టేసుకుని ఆ తొగడాలతోనే బతికేస్తున్నారు, జీవమును మర్చిపోతున్నారు. ఆ జీవముతో మీరు నింపబడకపోతే మీ హృదయం అంతా మోసంతో నడిచిపోతే జాగ్రత్త, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. ఆత్మీయ జీవితం మోసం చేసుకునే ఇలాంటి బతుకు బతకద్దు. పరిశుద్ధంగా బతకటానికి వచ్చిన నువ్వు, పరిశుద్ధ ఆత్మతో నింపబడిన నువ్వు, నీతి సమాధానంతో పాటు ఆత్మలో ఆనందం కలగాలంటే నువ్వు ఆయన లాంటి జీవితాన్ని నువ్వు చెయ్యాలి. కిందకు వచ్చి మహిమ శక్తి, దీర్ఘశాంతము కనపరచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో
బలపరచబడవలెనని.
ఇంటికి వెళ్ళి మిగిలిన ప్రాక్టీస్ చేయండి, ఆ వచనం దగ్గర ఆపుదాం. అసలు నీ జీవితంలో నువ్వు కావాల్సింది నీ ప్రార్థనకు సమాధానం అలా దేవుని యొక్క రూపంలో పోలిక, ఏది కావాలి? ఏది కావాలి? చాలామందికి ఇంకా ప్రార్థనా సమాధానాలతో యేసు దగ్గర ఆగిపోయి రాళ్ళు వెతుక్కుంటున్నారు. దేవుడు చెయ్యకపోతే దేవుని మీద కూడా రాళ్ళు మాటలు ఎత్తేవాళ్ళు ఉన్నారు అలిగి కోపాలతో. కానీ దేవుని దగ్గరకు వెళ్ళడానికి, ప్రతి సమయము దేవునితో ఒక సంబంధం తెచ్చుకోవడానికి యేసు ఉన్న మాదిరిని నువ్వు ఎప్పుడు ఉపయోగించుకుంటావు? ఇంకా ఈ లోకం కోసమే ఉండిపోయి ఇంక మరి పరలోకం గురించి ఎప్పుడు ప్రయత్నం చేస్తావు? చాలామంది ఒక్క సమాధానం అనే పదం దగ్గర ఎంత ఉంటుందా అని ఆలోచించం. కానీ దేవునితో సమాధానం భూమి మీద మాత్రమే కాదు, నిత్య రాజ్యంలోకి, నిత్యత్వంలో కూడా నిన్ను తీసుకుని వెళ్ళే సమాధానం. దానికి తగ్గట్టు నీ స్పిరిచువల్ లైఫ్ని ఎన్రిచ్ చేసుకో. ప్రార్థన చేద్దాం.